ಯತ್ಕರ್ಣಾಂದೋಳಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಯುವೇಗಾನುಕೂಲಂ ತೋಹಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನಾ ಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಧ್ಯಾಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವರ್ಣ ಕಂಸ್ಯಗ್ರತಾಳಕ್ರೀಡಾಮಪ್ಯಾಹನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಸ್ಥಿರೋ ಹಸ್ತಿವಕ್ತ್ರಃ ಎಂ ಬ್ರಹ್ಮಾವರುಣಂ ವ್ರರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈರ್ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯೋಗಿನೋ ಯಸ್ಯಾಂ ತಂ ನ ವಿದುಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ಯಂ ಸೈವ ಸಮುಪಾಸತೇ ಶಿವ ಇತಿ ಬ್ರಹ್ಮೇತಿ ವೇದಂತಿನು ಬೌದ್ಧ ಬುದ್ಧ ಇತಿ ಪ್ರಮಾಣ ಪಟವಃ ಕತ್ತೇತಿ ನೈಯಾಯಿಕಾಃ ಅರ್ಹನ್ ನಿಚ್ಚಧ ಜೈನ ಶಾಸನರತಃ ಕರ್ಮೇತಿ ಮೀಮಾಂಸಕಃ ಸೋಯಂ ನೋ ವಿದಧಾತು ವಂಚಿತ ಫಲಂ ತ್ರೈಲೋಕ್ಯನಾಥೋ ಹರಿಃ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾಪೀಠೇ ಭ್ರಾಜಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಇತಿ ಮೃಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥಸದ್ಗುರುಂ ಶಾರದನೀರದಿಂದುಘನಸಾರಪಟೀರಮರಾಳಮಲ್ಲಿಕಾಹಾರತುಸಾರಫೇನ ರಜತಾಚಲಕಾಶಫಣೀಶಕುಂದಮಂದಾರಸುಧಾಪಯೋಧಿಸತತಾಮರಸಾಮರ ವಾಯಿನೀ ಸುಭಾಕರತನುಪುನಿನ್ನು ಮಧಿಕನಗಯನಡುಕಲ್ಗುಭಾರತಿ ಕಾರ್ತೀಕ ಮಾಸಮ ಯೊಕ್ಕ ಗೊಪ್ಪತನಕ್ಕೆ ತೆಲಿಯಜೇಸ್ತೂ ಇಪ್ಪಟಿ ವರಕು ರೆಂಡು రోజుల ప్రసంగాలలో ఒకటి స్నానము చేయడం వల్ల నీ వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి కార్తీక సోమవారము యొక్క గొప్పతనం ఏమిటి ఈ రెండు విషయాలు మనం గడిచిన రెండు రోజులు ప్రస్తావించుకున్నాం ఇప్పుడు కార్తీక మాసంలో స్నానము ఎంత ముఖ్యమో దీపారాధన చేయడము కూడా అంతే ముఖ్యము అని చెప్పారు మనకి కాబట్టి ఇప్పుడు ఈవేళ నా ప్రసంగం అంతా ఇంచుమించుగా దేని మీద వెళుతుందయ్యా అంటే దీపారాధన మీద వెళుతుంది సర్వసాధారణంగా మన ఇంట్లో పూజలు వ్రతాలు అవి చేసేటప్పుడు భార్య భర్త ఒక పీటల మీద కనుక కూర్చున్నప్పుడు దీపం ఎవరి చేత వెలిగిస్తారు అంటే ఆడవారి చేత వెలిగిస్తారు కానీ కార్తీక మాసంలో దీపం వెలిగించేటువంటి సందర్భంలో మనం గుడిలోకి వెళ్ళేటువంటి సందర్భంలో భార్యే వెలిగించాలి మనం వెలిగించకూడదు అనే నియమం లేదు ఏం చేతాయంటే భగవంతుని యొక్క కరుణ విషయంలో ఇంక ఎవరికి వారే యమునా తీరే కాబట్టి వాడి పిల్లవాడా లేక పెద్దవాడా ఏ కులంలో పుట్టాడు వాడి గోత్రమేమిటి మగవాడా ఆడదా భార్య భర్త అనేటువంటి ఇంక విచక్షణ ఏమీ లేదు కాబట్టి ఎవరైనా వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఆ దీపారాధన చేసుకునేటువంటి సందర్భంలో కొంచెం శుచి శుభ్రము కావాలి ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామయ్యా అని అన్నట్లయితే ఇంట్లో స్నానం చేసి బట్టలు కట్టేసుకుంటే మనం శుచి అయిపోయాము అనుకుంటాం కానీ నిజంగా కనుక శుభ్రము శుచి అనేటువంటిది కనుక అయితే ఒక పట్టుబట్ట ద్వారానే వస్తుంది అంటారు మన సంప్రదాయ ప్రకారంగా ఏం చేతాయంటే పట్టు బట్ట దేంతో తయారు చేయబడుతుందయ్యా అంటే అది పట్టు పురుగుల యొక్క వ్యవహారం ఇంక అంతకంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు దాని ద్వారా తయారు చేయబడుతుంది కాబట్టి ఇంకా దానికి అంటూ సొంటూ ఉండదు మిగిలినటువంటి నూలు బట్టలు కనుక అయినట్లయితేటువంటి బట్టలు పత్తితో తయారు చేయబడినవి కాబట్టి ఇవి ఒకరు ఒకరు కనుక తగిలినట్లయితే మనం కొంచెం ఆచార లోపం జరిగినట్టు లెక్కకు వస్తుంది కాబట్టి ఇటువంటి పూజాది కార్యక్రమాలలో సాధ్యమైనంత మట్టికి పట్టు లేక సిల్క్, సిల్క్ అన్నా పట్టన్నా ఒకటే. సంస్కృత ఇంగ్లీష్లో సిల్క్ అంటారు, తెలుగులో పట్టు అంటారు, అంతే, తేడా ఏం లేదు. కాబట్టి అటువంటి కనుక కట్టుకున్నట్లయితే ఆచారలోపం జరగదు. కాబట్టి శుభ్రమైనటువంటి బట్టలు, పట్టు బట్టలు కానీ సిల్క్ బట్ట కానీ ఏదో ఒకటి కట్టుకుని, లేక పొడి బట్ట కట్టుకుని దేవాలయంలోకి ప్రవేశించి నువ్వు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకునేటువంటి సందర్భంలో ఆ దీపము ప్రమిద ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే మన యొక్క సంపదను బట్టి మనం చేసుకోవడమే. వెండి ప్రమిద కనుక ఇంట్లో కనుక తెచ్చుకున్నావా, ఆ వెండి ప్రమిదలో దీపం వెలిగించుకో. లేక ఇత్తడి ప్రమిద కనుక తెచ్చుకున్నావా, ఇప్పటి ప్రమిదలో దీపం వెలిగించుకో. కానీ అది ఘనమయ్యే వరకు అక్కడ ఉండాలి, లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్న అది ఎవరో ఎవరో తస్కరించి సత్కరించేటువంటి అవకాశం ఉండవచ్చు కదా. లేదండి, ఒక మామూలుగా ఇప్పుడు ప్రమిదలు పెడుతున్నారు ప్రతి దేవాలయంలోనూ కూడా మనలాంటి వాళ్ళు దీపం వెలిగించుకుందుకి. ఆ ప్రమిద అక్కడ దేవాలయంలో అక్కడ ఇదివరకే ఉండి ఉంటుంది కాబట్టి ఆ ప్రమిదలో మనం దీపం వెలిగించుకోవచ్చు. ఏ ఒత్తితో వెలిగించాలయ్యా, అన్నింటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. కాబట్టి ముందు ఆవు నెయ్యి ఒత్తి ఇంట్లోనే తడి పెడతారు. మన వాళ్ళకందరికి తెలుసు, మీకు ఏమేం కొత్తగా ఏమని చెప్పక్కర్లేదు. మీకు ఇది ఆవు నెయ్యి ఒత్తులు తడిపేసి మన వాళ్ళు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఏం చేస్తాయంటే కొంచెం గట్టిపడతాయని చేతికి అంటుకోకుండా ఉంటాయి అని. అటువంటి ఆవు నెయ్యి ఒత్తి తెచ్చుకుని ఏమంటే ఎన్ని ఒత్తులు వెలిగించాలండి అని అన్నట్లయితే మన సంప్రదాయ ప్రకారంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నిన ఆయోజితం ప్రియం అని మూడు ఒత్తులు కలిపి తయారు చేస్తారు. ఏ మూడు ఒత్తులు కలిపి ఎందుకు తయారు చేస్తారే అంటే మన దగ్గర మూడు గుణములు ఉంటాయి. ఒకటి సత్వగుణము, రెండు రజోగుణము, మూడు తమోగుణము అని. అలాగే మన శరీరంలో కూడా మూడు శరీరాలు ఉన్నాయి అన్నారు. ఈ దేహంలో ఒకటి కనబడుతున్నటువంటి స్థూల శరీరం, రెండు కనపడకుండా లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం. ఈ రెండింటి యొక్క జన్మకి కారణమైనటువంటి కారణ శరీరం. ఆ విధంగా మూడు శరీరాలు ఉన్నాయి కాబట్టి మూడు ఒత్తులు కలపవలసింది అన్నారు. స్థూల సూక్ష్మ కారణ శరీరములు గుణములు కూడా మూడే కాబట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నిన ఆయోజితం ప్రియం అది మనం ఆ దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగించే సందర్భంలో ఏమండి ఆవు నెయ్యి మాకు లభ్యం కాలేదండి అంటారా? ఇంకా మనకి పురాణంలో కార్తీక మాసంలో చెప్పారు, సాధ్యమైనంత మటుకు విష్ణువాలయానికి కనుక వెళ్తే ఆవు నెయ్యి ఒత్తి వెలిగించండి, శివాలయంలో కనుక అయినట్లయితే నూనె చాలా శ్రేష్టము. అది నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, అవిసె నూనె కానీ, లేక ఆముదము నూనె కానీ, లేక ఆవాలు నూనె కానీ, గేదె నెయ్యి మాత్రం వాడవద్దు. స్పష్టంగా మాత్రం ఆ విషయాన్ని చెప్పారు. అంచేత ఆ ఒత్తులతో మనం దీపారాధన మనం చెయ్యాలి. ఏమంటే దీపారాధన పూర్తయ్యేంత వరకు, అది ఘనమయ్యే వరకు అక్కడ కూర్చోవాలి. అందుకే కార్తీక మాసంలో పున్నమి నాడు మనం 360 ఒత్తులు చేసి మనం వెలిగిస్తాం. ఇంచుమించుగా అది ఘనమయ్యేపటికి 3-4 గంటలు మనకు పడుతుంది. ఆ 3 గంటల సేపు ఆ దేవాలయంలో కూర్చుని నమశివాయ అనే జపం చేసేవారు ఉన్నారు, లేక ఓం నమో భగవతే వాసుదేవాయ భగవతే వాసుదేవాయ అని జపం చేసేవాళ్ళు ఉన్నారు, లేక కార్తీక పురాణం మొత్తం అంతా చదివేటువంటి వారు ఉన్నారు. అసలు కార్తీక మాసంలో భగవద్గీత పారాయణ చేయమని చెప్పారు మనకి దీంట్లో, లేక ఆ సమయంలో భగవద్గీతను పారాయణ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విధంగా ఆ దీపం ఘనమయ్యే వరకు కూడా మనం అక్కడ ఉండి ఆ తర్వాత నువ్వు మళ్ళీ యథాప్రకారంగా ఇంటికి వచ్చి నీ నిత్యకృత్యాల్లో నువ్వు ప్రవర్తించవలసిందయ్యా. కాబట్టి ఈ కార్తీక మాసంలో సూక్ష్మంలో మోక్షం, మన బంగారం ఇచ్చేమని లేదు, మన దగ్గరుండే డబ్బులు ఇచ్చేమని లేదు, మన భూములు ధారాదత్తం చేయమని అనలేదు. మనకు ఆరోగ్యప్రదమైనటువంటి ప్రకారంగా మొదటి రోజే చెప్పాను, ఏం చేతాయంటే మనకి 2 మాసాల్లోనూ సూర్యకాంతి మనకు లోపిస్తుంది, ఆ సూర్యకాంతి లోపించినటువంటి కారణం చేత దాన్ని మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఆ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అన్నట్లయితే ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే అది మన శరీరానికి అంత ప్రయోజనం. కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అని అన్నట్లుగా నాకు తెలిసింది. మరి అంటే 30 అధ్యాయాలలో ఉండేటువంటి సారాన్ని నేను 5 రోజుల్లో మరి నేను చెప్పాలి కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పినటువంటి మాట వాస్తవమే. మీకు కనుక అర్థం కనుక కాకపోతే నేను కొంచెం స్లోగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా కాలేజీలో 38 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని పిల్లలకు పాఠాలు చెప్పినవాడిని. అంటే నాకు కొంచెం మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను కొంచెం వేగంగా వెళ్ళడము అనేటువంటి అవి జరుగుతోంది. కాబట్టి దీపము అనేటువంటివి ఆరాధన చాలా ముఖ్యమైనది. స్నానము ఎంత ముఖ్యమో దీపారాధన అంత ముఖ్యం. దీనికి వల్ల మనకి ఏమి నష్టమండి? 30 రోజులు స్నానం చేయడం వల్ల నీకు వచ్చిన ఫైనాన్షియల్గా ఆర్థికంగా నీకు వచ్చిన నష్టమేం లేదు కదా. ఏమంటే నదికి వెళ్ళడం కష్టమండి అంటారా? చెప్పాను కదా ఇంట్లో కూప స్నానం అని చెప్పి చెప్పాను కదా. బావి దగ్గరైనా స్నానం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. లేక అది కూడా నూతుల దగ్గర అయితే కుళాయి దగ్గర కూడా స్నానం చేసేటువంటి పద్ధతి కూడా చెప్పాను కదా. నీళ్లు పట్టుకుని రాత్రి ఉంచుకుని దానికి చెంబరకాంతి సోకేలా చేసుకుని స్నానం చేయండి అని చెప్పాను కదా. దీనికి నష్టమేం లేదు కదా. ఇంకా ఏమిటంటే 30 రోజులు పోనీ 30 ఒత్తులు 30 మూళ్ళు 90 ఆ 3 కనుక ఇలా కనుక చేసి కనుక వెలిగించినట్లయితే అది ఒక పద్ధతి. కొంతమంది 2 ఒత్తులు కలిపి వెలిగిస్తారు. జీవాత్మ పరమాత్మ, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని 2 ఒత్తులు వేరువేరేగా వెలిగించేటువంటి సంప్రదాయం ఒకటి. మన అద్వైత సంప్రదాయ ప్రకారంగా చూస్తే జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్తాం కాబట్టి 2 ఒత్తులు కలిపి వెలిగించే సంప్రదాయం ఒకటి. కొంచెం మీకు మన పెద్దవులు కనుక పోతే తల్లి తండ్రి కనుక గతించినట్లయితే ఆ తద్దినం పెట్టిన సమయంలో పురోహితుడు ఏం చెప్తారయ్యా అంటే 2 ఒత్తులు వేరువేరేగా వెలిగించండి అని చెప్తారు. ఏం చేస్తాయి అంటే ఒక ఒత్తేమో తూర్పు దిక్కుగా పెడతారు, ఇంకో దిప్పు ఇంకో ఒత్తి దక్షిణ దిక్కుగా పెడతారు. ఒకటి దేవతాస్థానాన్ని చూపిస్తుంది, 2వది పిప్రుస్థానాన్ని చూపిస్తుంది. కాబట్టి జ్వాల అభేదేనా అని ఎక్కడ వాడుతారు అంటే తద్దినాల దగ్గర, ఆర్థికాల దగ్గర, శ్రాద్ధాల దగ్గర వాడుతారు. కానీ మనం దేవతామూర్తుల దగ్గర వెలిగించేటప్పుడు 2 ఒత్తులు కలిపి చేస్తేనే అద్వైత సంప్రదాయ ప్రకారంగా ఒక విధంగా సమన్వయం. లేదండి వేరువేరుగా కంపెడతాము అన్న అదేం కొట్టేసి తలబద్దలు కొట్టినట్టుది ఏం మాత్రం కాదు. ఒక ఒత్తి కనుక అయినట్లయితే అది కొంతమందికి మాత్రమే, అది అసలు సన్యాసులు ఇంక వాళ్ళు దీపారాధనలోకి వెళ్ళనే వెళ్ళరు. కాబట్టి ఒకనాడు కనుక వెలిగిస్తే ఒక ఒత్తే వాళ్ళు వెలిగిస్తారు, అసలు వాళ్ళు చేయనే చేయగలరు. మనం కనుక అయినట్లయితే 2 ఒత్తులు కలిపి మాత్రం మనం వెలిగించాలి. ఏం మీకు ఇక్కడ డౌట్ క్లారిఫై అయినట్టేనండి. ఇంకేమైనా ఈ దీపారాధనలో ఏమైనా ఉందా? ఇక దీపారాధన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ అండి, ఇది మీరు చెప్తున్నారు ఒక దీపం వెలిగించడం వల్ల ఇంత లాభం ఉంటుంది అని మీరు చెప్తే మేము ఎట్లా నమ్మగలమండి అని మనకి ఒక ప్రశ్న, సందేహం మనకు ఉదయించవచ్చు. మన భారతీయ శాస్త్రాలు భారతీయ సంప్రదాయాలు అన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే బిలీఫ్ ఈజ్ మోస్ట్ రిలీఫ్ అన్నారు. ఇప్పుడు నేను వచ్చి 4 మాటలు చెప్తుంటే నా మీద నమ్మకం కనుక ఉన్నట్లయితే మీ హృదయానికి హత్తుకునేటువంటి విధానం వేరు. నా మీద నమ్మకం కనుక లేకపోయినట్లయితే ఈ చెవితో విన్నాం, ఈ చెవితో వదిలిపెట్టారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యమే, ఇప్పుడు అంటే మనకి ట్యాబ్లెట్లు ఇవన్నీ క్యాప్సిల్స్ వచ్చాయి. పాపం ఒక అబ్బాయికి కడుపు నొప్పి వచ్చేస్తుంది బాగా, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళారు. పూర్వకాలం అంతా ఆయుర్వేద వైద్యం, పాపం ఇతను తీసుకెళ్ళిన సమయానికి ఆయన ఇంట్లో కూడా మందులు లేకపోయాయి. ఆ లేకపోయిన సమయంలో వాడు ఏడ్ చేస్తున్నాడు, ఏం చేయాలో తెలియక ఈయన ఎలా బుర్ర పాముకుంటున్నాడు. వీభూజి పెట్టుకుంటాం కదా, ఆ వీభూజి ఎలా పాముకుంటుంటే చెమటకి ఏమైందంటే నల్లబడిపోయింది. అది ఆయుర్వేదం మాత్రం ఎలా ఉంటాయండి, నల్లగా ఉంటాయి. ఈ కడుపు నొప్పి వచ్చిన వాడు ఆయన చూసి అయ్యా మందు నా చేతిలో పెట్టండి అన్నాడు. వాడు వెంటనే చిన్న ఉండకెంబ చేసేసి వాడి చేతిలో వేసాడు. వాడు వెంటనే మింగేశాడు. ఎలా ఎలా ఉంది అన్నాడు. ఉండు తగ్గుతున్నా తగ్గుతున్నట్టు అంది ఉంది అన్నాడు. ఓ పావుగంట సేపటికి తగ్గిపోయింది తగ్గిపోయింది. ఇప్పుడు అది మందా అది కాదు. ఆయన వైద్యుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన డాక్టరు, ఆయన మందిస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి ఆ రోగి ఆయన నిజంగా ఔషధం ఇవ్వకపోయినప్పటికీ, ఇంత బూడిద ఇచ్చినప్పటికీ కూడా అది వాడికి ఔషధం అయిపోయింది. ఎలా అయిందయ్యా, బిలీఫ్ ఈజ్ రిలీఫ్. అంచేపనే సాధువుల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కష్టాలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు మంత్రించి మనకి ఏమిస్తారు అంటే విభూతి మాత్రమే ఇస్తారు. అంటే భారతీయ సంప్రదాయాలన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉన్నాయి. ఏమండి, దీపారాధన చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందా, మేము ఎలా నమ్మగలమంటే నమ్మకం మానేసాయి. చెప్పాను కదండి, మొన్న హరి చింతింపక మత్తుడై ఈ మా హరినామాన్ని ఉచ్చరించకుండా ఎవడైతే మరణిస్తాడో అటువంటి వాడు నరకాభిలోకాలకు వెళ్తున్నప్పుడు ఆ యమకంకర్లు వచ్చి కొడుతుంటే అరదే వాసుదేవ కథలు ఆహలింపక ఇట్టులైతి, అరేరే మహావిష్ణువు యొక్క కథలు వినమన్నారు, ఆయన నామాన్ని నోటితో ఉచ్చరించమన్నారు, ఏం నేను విష్ణు అనుకుంటే నాకు వచ్చిన నష్టమే ఉంది, నారాయణ అంటే నాకు వచ్చిన నష్టమే ఉంది, అది అనుకోకుండా విర్రవీగి బరి తెగించాను, ఇప్పుడు బాధపడుతున్నాను అని ఏడుస్తాయట. వాసుదేవ కథలు ఆలించు ఆయువులు తప్ప అన్యుల ఆయువులన్ ఉగ్రకరుడు ఉదయాహస్త సమయముల వంచుకొనిపో. ఇంకా వాడి జీవితంలో ఏమిటయా, పొద్దున సూర్యోదయమైంది, మళ్ళీ సూర్యాస్తమయమైంది, రా ప్రశుభ్రంగా తిందాం పడుకుందాం, ఇలా వాడి యొక్క జీవితంలో తేదీలు మారిపోతాయి, మాసాలు గతించిపోతాయి, సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి, ఎప్పుడో సమయం వచ్చేస్తుంది వాడికి. వాసుదేవ శ్లోక వార్తలాలింపుచు ఏ పుణ్యుండు కాలంబు గడుపుచుండు అతని ఆయువు తక్క అన్యుల ఆయువుల ఉగ్రకరుడు ఉదయాస్తమయముల వంచుకొనిపోవు. కానీ మిగతా వాళ్ళు విష్ణునామస్మరణ భగవన్ నామస్మరణ చేసేటువంటి వాడు, అమ్మయ్య ఈరోజు నాకు సార్థకమైంది, ఉదయం లేగా ఇవి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నాను, భగవన్ నామస్మరణ చేశాను, ఆయన్ని దర్శించాను, ఆయన నామాన్ని ఎల్లప్పుడూ జపించాను అని వాడు జీవితంలో ఎన్ని తేదీలు గడిచిపోయాయో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో వాడికి అక్కడా కూడా జ్ఞప్తిక ఉండదు. ఇది తెలియక అంగనారామ విత్తగే, కొంతమంది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సైకిలు, నా కారు అని ఎంతసేపు నా నా అని ఉన్నటువంటి వాడై దానిలోనే లగ్నమైపోయే కాలం గడుపుతూ ఉంటాడయ్యా. అటువంటి సమయంలో దండధరులు వచ్చి తనను కొనిపోవా, ఆ యమకంకర్లు వచ్చి తనను తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు అనుకుంటాయట, అరే దైవంబు స్మరింపనైతి మహాపాపినైతి అని బిట్టు పలవరించు అని ఆనాడు బాధపడతాడు. అంచేత భారతీయ శాస్త్రాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే బిలీఫ్ మీద ఆధారపడి ఉన్నాయి. శంకరాచార్యుల వారు కూడా తన యొక్క భాష్యంలో ఒక చోట రాస్తున్నారు, కొంతమంది పాపం శిష్యులు అందరూ కలిసి రాత్ర సమయంలో శీతకాలంలో బయటికి వెళ్తున్నారట, చలి కొంకరించుకుపోయారు, ఇంకా ఒకడు బెర్ర బిగిసిపోయేటువంటి స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అయ్యా గురువర్యా గురువర్యా వీడు బెర్ర బిగిసిపోతున్నాడు అన్నారు. మంట ఏదైనా వేయండి అన్నాడు. ఇక్కడ మంట లేని ప్రదేశం అండి అన్నారు. మంట లేకపోయినా వాడి దగ్గర అదిగో మంట, అదిగో అగ్నిహోత్రం, అదిగో వేడి, అదిగో చితుకులు, అదిగో రెండు చితుకులు, అదిగో వేడి, రెండు చలి కాచుకుందాం, చేతులు ఇలా పెట్టండి అని ఇలా మాట్లాడండి, వాడి యొక్క చేతులను ఇలా రబ్ చేయండి, పాదాలు రబ్ చేయండి అని ఇలా మాట్లాడుతున్నప్పటికీ కాసేపటికి వాడు కళ్ళు మూసుకునే స్థితిలో ఉన్నాడు. నిజంగానే అగ్నిహోత్రం దగ్గర ఉన్నాను అనుకున్నాడు, నిజంగానే చలి కాచుకుంటున్నాను అనుకున్నాడు, నిజంగానే వెచ్చతనం నాకు భరి వస్తోంది అనుకున్నాడు. కాసేపటికి వాడిలో వెచ్చతనం ప్రవేశించింది, వాడు తిరిగి మళ్ళీ లేచి కూర్చుంది. అలాగే ఒక భ్రమరం తుమ్మిద ఏదైతే ఉన్నదో, ఒక పురుగు ఆ తుమ్మిద చుట్టూ తిరిగి 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 తాను కూడా ఎలా మారిపోతుంది అంటే ఒక తుమ్మిదలా మారిపోతుంది. అలాగే మనం కూడా జీవులం కూడా భగవంతుని యొక్క చుట్టూ తిరిగి 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 జీవులు ఎవరి కింద మారిపోవాలయ్యా, దేవుళ్ళ కింద మారిపోవాలి అని వ్యాఖ్య. అటువంటి విషయంలో దీపారాధన విషయంలో ఒక గొప్పదైనటువంటి కథ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి. మహారాజా, ఏదైనా ఉదాహరణ ప్రకారంగా కనుక తెలియజేసినట్లయితే ప్రజలకి వినేవాళ్ళకి గుండెలకు బాగా హత్తుకుంటున్నాయా, నేను వక్తని నీవు శ్రోతవి, నీకు ఒక కథ చెప్తున్నాను అన్నారు. అంచేతనే పురాణాలు మిప్ర సంహితములు అన్నారు, వేదములు ప్రభు సంహితములు అన్నారు. వేదం ఎలా చెప్తుందయ్యా, రాజు కొరడాకర్ర పెట్టి కొట్టినట్టుగా ఈ పని చేసావా జాగ్రత్త, తప్పు చేసావా ఏమైపోతావో జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ధర్మం చర, ధర్మంగా జీవించు, సత్యం వద, సత్యమే మాట్లాడు అని ఈ విధంగా చెప్తుంది. కొంచెం మనలాంటి వాళ్ళం ఏమండి, ఏ అధర్మం చేస్తే వచ్చిన నష్టమే ఉందండి, అసత్యం మారితే మాట్లాడితే వచ్చిన నష్టమే ఉందండి అని అంటారా. దానికి పురాణాలు ఏం చేశాయంటే దానికి కథలను జోడించే, కొన్ని అయిన కథలను జోడించే, కొన్ని అప్పటికప్పటికి కల్పించిన కథలను జోడించే. కాబట్టి పురాణాలలో ఉండేటువంటి కథలు ముఖ్యం కాదు, ఆ కథల వెనకాల ఉన్నటువంటి నీతి ఏదైతే ఉందో అది ముఖ్యం. అందుచేతనే మనకు పురాణములు మిత్ర సంహితములు అన్నారు. మిత్రుడు అంటే స్నేహితుడు మనకి చెప్తాడు, ఒరేయ్ ఈ దారిలో నడవడం మంచిది కాదు, నువ్వు ఎటువంటి వంశంలో పుట్టావు, అసలు మీ కులం ఏమిటి, అసలు మీ గోత్రం ఏమిటి, మీ గొప్పతనం ఏమిటి, నువ్వు ఎలా వెళితే మీ నాన్నగారు చాలా బాధపడతారు కదా అని చెప్తాడు. అంతేగాని వెంటనే పద్మని రాజు కొరడాకర్ర పెట్టి కొట్టినట్టుగా కొట్టాడు, మిత్రుడు చెప్పినట్టుగా చెప్తాడు. విన్నావా, నీ అదృష్టం వినకపోతే నీ దురదృష్టం అని వదిలిపెట్టేస్తాడు. అలాగే పురాణ కథలు కూడా ఎలా చెప్తాయంటే, మరి ఇప్పుడు మనకి హరిశ్చంద్ర మహారాజు కథ ఉంది అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తాను. విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్ర మహారాజుని వివాహం చేసుకోవలసింది అన్నాడు. మళ్ళీ ఇదివరకే ఆయనకి వివాహమైంది చంద్రమతీదేవి. అప్పుడు హరిశ్చంద్ర మహారాజు మాట్లాడుతున్నాడు, అరయన్ వంశము నిల్పని కథ వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం విప్పటికెన్నడో గడచే సత్పుత్రుండు పుట్టెన్ వయపరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబునన్ వర్ణ సంకర పుంపెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబున కౌశిక. అసలు మనం వివాహం ఎందుకు చేసుకోవాలయ్యా, మన కోరికలు తీర్చుకుంది కాదు, మన గృహస్థాశ్రమ ధర్మ ప్రకారంగా మనం వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే మన వంశం మనతో ఆగిపోకూడదు, అరయన్ వంశము నిల్పని కద వివాహంబు. వివాహం మన వంశం మనతో ఆగిపోకుండా ఆ వంశ పరంపర అలా కొనసాగుతూ ఉండాలి. ఒకప్పుడు మంచివాడు పుట్టచ్చు, ఒకప్పుడు చెడ్డవాడు పుట్టచ్చు. చెడ్డవాడు పుడితే కర్మాన్ని సరిపెట్టుకో, మంచివాడు కనుక మంచి సత్కర్మ అని ఆవేళ సంతోషించు. అంతేగాని మళ్ళీ ఈ కొడుకు అనవసరంగా పుట్టాడు, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంది, ఇటువంటి మాటలు మాట్లాడు. ఎవడో ఉన్నాడు, మరి ఎవడో కొండ మంచివాడైనా చెడ్డవాడైనా ఒక 10 లక్షలు సంపాదించో, ఎవడికో వాడికి చేతిలో పెట్టాలి కదా, దాన్ని ఏం చేసుకుంటావు డబ్బులు, ఎవడికో వాడికి ఇవ్వాలి కదా. కాబట్టి ఈ లోకంలో వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే సంతానం గురించి చేసుకోవాలి. అరయన్ వంశము నిల్పని కద వివాహంబు, అట్టి వైవాహిక స్ఫురణం విప్పటికెన్నడూ కడచే. సర్వసాధారణంగా 20 సంవత్సరాల వయస్సు లోపల వివాహం మనం చేసుకుంటాం, అప్పుడు మంచి యవ్వనంలో ఉంటాం. కాబట్టి అటువంటి వివాహం చేసుకునేటువంటి వయస్సు నాకు దాటిపోయింది. ఏ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ 2 పెళ్లి చేసుకోకూడదా అంటే, మరి దశరథ మహారాజు 3 వివాహం ఆడాడు, మరి అదెలా ధర్మం అయిందయ్యా అని అంటావా? పుత్రులు కనుక లేకపోతే మళ్ళీ పునర్వివాహం చేసుకోవచ్చు, ఇప్పటికీ అలా చేసుకోవచ్చు, చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు అలా. సత్పుత్రుండు పుట్టెన్, కాబట్టి నా కుమారుడు ఆయన పేరు లోహితాసుడు, అదిగోనయ్యా నా కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు లేడయ్యా పెళ్లి చేసుకున్నానంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నేను పెళ్లి చేసుకోవచ్చా అంటే కొడుకు ఉన్నాడు, అది కూడా కుదరదు. అది కాదండి, మంచి వయస్సులో ఉన్నాను, నా భార్య రోగిస్తురాలు అయిపోయింది కాబట్టి రోగగ్రస్తురాలైన భార్యతో కాపురం చేయడం కష్టం కాబట్టి మళ్ళీ వివాహం చేసుకోవచ్చు, దానికి ధర్మశాస్త్రం అంగీకరించింది. ఎన్నో రాశారండి మనకి ధర్మశాస్త్రాలు. పోనీ అలాగని చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటావా? వయపరిపాకంబును తప్పుచున్నయ్యది, నేనే కాటికి సిద్ధమైపోయినటువంటి వయసులో ముసలివాణిగా ఉన్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఆవిడ ప్రాణాలు తీయడం తప్ప నాకు ఉపయోగమే ఉంది కనుక ఈ ప్రాయంబున వర్ణ సంకరపు పెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబున కౌశిక. ఈ సమయంలో ఇలాగ వర్ణాంతర వివాహం చేసుకోమని చెప్పి నన్ను ఎందుకు బలబెట్ట పెడతావయ్యా అని అడిగాడు. అంటే కేవలం సత్యము అంటే ఏదో నిజం అబద్ధం చెప్పడానికి కాదు, మనకు ధర్మ మార్గం అనే మార్గం ఉంది, ఆ మార్గానికి భిన్నంగా ప్రవర్తించకూడదు. ఇగో ఇది మనకి నిజమయ్యేటువంటి ధర్మం. ఆ ధర్మబద్ధమయ్యేటువంటి జీవితం ఎవడైతే గడుపుతాడో వాడే గొప్పవాడు. తద్భిన్నంగా కనుక గడిచామా అంటే మనం చెడ్డవాళ్ళమే. ఒరే హరిశ్చంద్ర మహారాజు ఇలా ఉన్నాడు, గొప్పవాడు అయ్యాడు రా, నువ్వు కూడా గొప్పవాడు అనుకుంటే నేను చెప్పిన నడు నీ మిత్రుడు ఒక మిత్రుడికి చెప్పినట్లుగా పురాణాలు చెప్తాయి. ఇక 3వ కావ్యములు అన్నారు, అవి ఆడవాళ్ళు చెప్పినట్టుగా చెప్తాయి అన్నారు. ఏ ఆడది తన భర్తను నేరుగా నాకు ఇది కావాలండి అని అడగదు, అడగకూడదు. మరి అలా చెబుతుందయ్యా, ఏమండి వాళ్ళ పేరంటానికి వెళ్ళానండి, ఆ సమయంలో తహసీల్దారి గారి పెళ్ళం పేరంటానికి వచ్చిందండి, గొప్ప డైమండ్ నెక్లెస్ మెడలో వేసుకొచ్చిందండి, అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అన్నాం, అందరూ ఆవిడ పలకరించడమే తప్ప నా మొహాన్ని చూచిన వాళ్ళెవరూ లేకపోయారండి అంది అనుకోండి, ఏమయ్యా ఓ మగడా నువ్వు కూడా నెక్లెస్ నాకు తగలయ్యి అని అర్థం. అంతే దానికి అర్థమైందండి. కాబట్టి ఈ లోకంలో భార్య భర్తకి ఎలా చెప్తుందంటే నేరుగా అడగదు, అది భంగ్యంతరంగా చెప్తుంది. అలా చెప్పడంలో 3 రకాలుగా చెప్తుంది. కాడు పురాణాలలో చెప్పినటువంటి కథలు, కొన్ని జరిగిన కథలు చెప్పారు, కొన్ని జరగనటువంటి కథలు చెప్పారు. దాని వెనకాల ఉండే నీతి మాత్రమే మనం చూసుకోవాలి. దీపారాధన మహిమ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఒక కథ చెప్తున్నాడు. మహారాజా ఒక కథ చెప్తున్నాడు వినవయ్యా. పూర్వకాలంలో పాండ్యరాజ్యం, పాంచాల రాజ్యము అనేటువంటి ఒక రాజ్యం ఉండేదయ్యా. ఆ పాంచాల రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు, అదే తర్వాత కాలంలో ద్రౌపద మహారాజు రాజ్యమేలేడు. ఆయన యొక్క కుమార్తె పేరే పాంచాలి ద్రౌపదీది. అటువంటి పాంచాల రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడయ్యా, ఆ పాంచాల రాజ్య అధిపతికి ఈ లోకంలో సంతానం లేకుండా. సర్వసాధారణంగా దేవుడు ఏం చేస్తాడే అంటే మనకు మానవ జన్మ ఇచ్చినప్పుడు అన్నీ మనకి ఇవ్వడు, ఏదో ఒక లోటు పెడతాడు. అర్థమైందండి, ఏ లోటు లేకుండా మానవ జన్మ ఉండదండి. వాడు అన్నిటిలోనూ పరిపూర్ణుడు అని దానికి ఉండదండి. ఒకడు బాగా చదువుకున్నాడు అనుకోండి, వాడి చదువుకు తగిన ఉద్యోగం ఉండదు. పోనీ ఆ చదువుకు తగిన ఉద్యోగము వచ్చి మంచి సంపాదన పరుడయ్యాడు అనుకోండి, వాడికి తగినటువంటి అందము ఉండదు. పోనీ అది కూడా ఉండి ఉన్నాయి అనుకోండి, వాడి కొడుకు వాడి పళ్ళం వాడి మాట వినరు, అయిపోయింది వాడి జీవితం. అర్థమైందండి. కాబట్టి ఈ లోకంలో మానవుడికి ఏ కోరిక ఏ లోటు లేకుండా అసలు సృష్టి ఉండదు. మన కోరిక లేక ఇక్కడ మనం పుట్టమండి. అర్థమైందండి, మనం ఏదో ఒక కోరికతో గపజన్మలో మరణించాం కాబట్టి ఇక్కడ మనం పుట్టాం. లేకపోతే ఏ కోరిక లేకుండా కనుక ఉన్నట్లుగా మనం పుట్టవలసిన పని లేదు. ఒక 10 ఎకరాలు సంపాదించిన వాడు ఇంకో ఎకరం సంపాదించాలి అనుకుంటూ మరణించాడు అనుకో, వాడు భూస్వామిగా పుడతాడు. 1 కోటి రూపాయలు సంపాదించిన వాడు అయ్యయ్యో ఇంకో 100,000 సంపాదించుంటే బాగుండు అనుకొని చనిపోయాడు అనుకోండి, ఒక ధనవంతుడిగా పుడతాడు. 1-2 శాస్త్రాలు చదువుకున్నవాడు అయ్యో ఇంకో శాస్త్రం చదువుకోలేకపోయాను మరణించాడనుకోండి, 1 శాస్త్ర పండితునిగా పుడతాడు. అంచేతనే ఏ కోరిక లేకుండా చనిపోవలసింది అని చెప్తారు మనకి పురాణాలలో. కాబట్టి ఏ కోరిక లేకుండా అనేది మనకి అసలు పుట్టుకలోనే మనం ఏదో ఒక లోపం ఉంది. ఇక్కడ మనం పుట్టాం, ఏ లోటు లేకుండా మనం పుట్టాం. కాబట్టి ఏదో ఒక లోటు కలగజేస్తాడు. ఈ లోకంలో అన్ని లోటుల కంటే ఏ లోటు చాలా గొప్పదంటే సంతానం లేకపోవడం. మీకు ఇదివరకు రామాయణం చెప్పినప్పుడు చెప్పాను, దశరథ మహారాజు బాధపడ్డాడు వశిష్ఠుని దగ్గర. ఏం చెప్పంటావయ్యా, కాంత నిశాంత కోటులును కమ్రఘుమాయిత పుష్పవాటులును కాంతలు సౌకుమరియ రతి కాంతలు విక్రమమిన్నియుండియున్ దంత సువర్ణరత్న రచిత సమశాలలు రాజ్యలీలలు ఇన్నియుండియున్ సంతతిలేమి సంతత విషాదమున పరితప్యమానులై. మనం అనుకుంటాం వాడికే ఆ పిల్లలు లేరు శుభ్రంగా ఏసీ గారులో తిరుగుతున్నాం. ఏమిటి వాడికి కలిగిన వైకుంఠం ఏంటి ఏసీ గారులో తిరిగితే? రేపు పొద్దున్న మంచాన కనుక పడిపోతే నాన్న వచ్చిన చూచేవాడు ఎవడుంటాడు? నౌకరులు ఎంతవరకు చూస్తారు? నువ్వు ఇచ్చిన డబ్బుని జీతాన్ని బట్టి వాడు నౌకరు చూస్తాడు. వాడు ఏమైనా ప్రేమ చూపెడతాడా నీ మీద? మరి అదే కొడుకైతే రక్త సంబంధం చీల్చుకుని వచ్చాడు కాబట్టి వాడు మన మీద ప్రేమ చూపెడతాడు. కాబట్టి ఈ లోకంలో కాంత నిశాంత కోటులు కమ్రఘుమాయిత పుష్పవాటులు, ఎన్ని ఉద్యానవనాలు ఎన్ని భూములుంటే మాత్రం దంత సువర్ణరత్న రచిత సమశాలలు ఏనుగు దంతముల చేత చెక్కబడిన శిల్పములతో కూడుకుని చక్కగా ప్రకాశించేటువంటి సుమర సౌధములు, అపార్ట్మెంట్స్ అని అర్థం. ఇవాళ మీకు అలా అంటే బాగా తెలుస్తుంది. అటువంటి ఉన్నప్పటికీ కూడా సంతతిలేమి, సంతానం కనుక లేకపోయినట్లయితే సంతత విషాదమున పరితప్యమానుడై. ఈ లోకంలో ఎంపటి వాడికైనా బాధలు తప్ప అని ఆ పాంచాల దేశాధిపతి ఒక నదీ తీరానికి వచ్చి తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేస్తుంటే ఈ లోకంలో అన్నింటికంటే తపస్సు ఎందుకు గొప్పది అన్నాడు అంటే, యద్దుష్కరం యద్దురాపం యచ్చ దుస్తరం యద్దుర్గం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమ. ఈ లోకంలో ఎవ్వరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి మన దగ్గర, ఎవరూ పరిష్కరించలేదు. అది ఒక ఎవడు పరిష్కరించాలయ్యా? భగవంతుడే పరిష్కరించాలి. అర్థమైందండి. మరి ఆ భగవంతుడిని కనుక మనం ప్రసన్నం చేసుకోవాలి తపస్సు, తపస్సు అనేది ఎన్ని రకాలయ్యా? మూడు రకాలు. ఉదయమే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి ఇలా జపం చేసుకుని ఇంకా మరోటి మాట్లాడకుండా ధ్యానైకనిష్ఠుడై చేసే తపస్సు ఒకటి. ఇక రెండోది ఏ విష్ణు సహస్రమో లలితా సహస్రమో దగ్గర పెట్టుకొని పారాయణ చేసేటువంటి రెండోది. మూడోది అవి చేయకపోతే ఓ దేవాలయం దగ్గర దాన్ని శుభ్రంగా కడగడం, ముగ్గు పెట్టడం, లేకపోతే ఇంట్లో ఉండే పువ్వులు పట్టుకొచ్చి ఒక దండగా పట్టుకొచ్చి ఆయనకి ఇవ్వడం. ఇది ఒకటి కాయిక తపస్సు, రెండు వాచిక తపస్సు, మూడు మానసిక తపస్సు. ఈ మూడింట్లో ఈ దేనికైనా భగవంతుడు సంతోషిస్తాడు, చేయవలసిన విధానంగా చేయాలి. కాబట్టి యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసః సాధ్యం తపోహి దురతిక్రమః. కాబట్టి నువ్వు ఈ లోకంలో పొందలేనిది, పొందరాకుండా పొందకుండా ఉండిపోయినది ఏదైతే ఉందో అది ఒక తపస్సు చేతనే సాధించాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ మహారాజు తన రాజ్యభారాన్ని మంత్రులకి అప్పగించినటువంటి వాడై ఒక నదీ తీరంలోకి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణోత్తముడు అక్కడికి వచ్చాడు. ఎందుకయ్యా మహారాజా ఈ తపస్సు చేస్తా? తపస్సు అంటే వేళాకోళం ఏంటండి, శరీరం కుసించిపోతుంది. ఒకసారి కాఫీ తాగి మరోసారి టీ తాగి మధ్యలో ఆర్లిక్స్ పుచ్చుకుని ఇలా చేస్తే తపస్సు అవ్వదండి. దాని ప్రయోజనం అంతర్థ మాత్రమే, అసలు ఏమీ చేయకుండా ఉండమని నా ఉద్దేశం కాదు. అరణ్యాల్లో ఎందుకు తపస్సు చేశారు అంటే ఇంక వాళ్ళు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టుకోలేదు. ఉదయం 6 గంటలు సాయంకాలం 6 గంటలు అలా తపస్సుకు అంకితం అయ్యారు. పొద్దునే కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళాలంటే 6 గంటల వరకు మళ్ళీ వాళ్ళు ఇంకేం పుచ్చుకునేవారు కాదు. అలా అంత దుష్కరమైన తపస్సు చేస్తూ ఉంటే పాపం ఒక బ్రాహ్మణోత్తముడికి ఆయన మీద జాలి కలిగి, అయ్యా ఎందుకు ఇంత కఠినమైన, మహారాజు అయ్యుండి నీకు సకల ఐశ్వర్యాలు అష్టభోగాలు ఉన్నాయి కదా, ఎందుకయ్యా తపస్సు చేస్తున్నావు అంటే, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు తపస్సు చేస్తున్నావు. ఏమయ్యా ప్రతిదానికి తపస్సు చేయవలసినటువంటి విషయం లేదయ్యా, భగవద్ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే నీకు సంతానం కలుగుతుంది. అయ్యా చాలా నోములు వచ్చాను, వ్రతాలు చేశాను అన్నావు, అన్నీ చేసావు, ఆ పంగతి అలాట్టి పెట్టు. ఇప్పుడు రాబోయేటువంటి మాసం కార్తీక మాసం అయ్యా, ఈ కార్తీక మాసంలో నీవు నెల రోజులు ఏం చేస్తావు అంటే, ఉదయమే తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యి, ఏదో ఒక దేవాలయంలో దీపారాధన చెయ్యి, ఇంతకంటే నువ్వేం ఒక్కలే. కార్తీక మాసంలో ఈ రెండే చాలా పరమ ప్రధానమైనవి. అర్థం దానాలవి తర్వాత విషయాలండి అవన్నీ కూడా. అర్థమైందండి, ఒకనాడు దానం చేయమన్నా దీపదానం గురించే మాట్లాడారు ఎంతసేపు కూడా, మరొకటి విషయం గురించి చెప్పలేదండి. శాస్త్రం ఎంతసేపు ఎలా మాట్లాడుతుందయ్యా అంటే, ఎంతవరకు సర్వమానవులు దీనిని ఆచరించగలరో అంతవరకే మాట్లాడుతుందండి. అర్థమైందండి, తద్భిన్నమైన మాట. బంగారం దానం చేయండి, అంబరి దగ్గర బంగారం ఎక్కడుంది ఇప్పుడు? ఒక వెండి దానం చేయమంటే అందరూ వెండి ఎక్కడ ఇవ్వగలరు? కాబట్టి అట్లా చెప్పదండి శాస్త్రం. ఆ తర్వాత వాడే అర్హతను బట్టి ఏమయ్యో వెండి ప్రమే తయారు చేయి, బంగారు ఒత్తి తయారు చేయి అని వాడు వాళ్ళకి అంతస్తులను బట్టి తర్వాత చెప్పారు. కాబట్టి ఈ లోకంలో దీపారాధనకి ఇంత ప్రాముఖ్యం ఉందయ్యా, కానీ మహారాజా నువ్వు చక్రవర్తివి, స్నానం చేస్తే ఏమొస్తుంది, దీపారాధన వల్ల ఏం కలుగుతుంది అని నేను చెప్పినటువంటి మాటల్ని తృణీకార బుద్ధితో కనుక నువ్వు కనుక చూచినట్లయితే ప్రయోజనం కలగదు అని వశిష్ఠ మహర్షి లాంటి వాడైనా ఆయన చెప్పాడు. ఆయనకి అలా చెప్పేవాడికి నిజమేనా అన్నాడు. అదిగో మళ్ళీ ఆ మాట మాట్లాడక మళ్ళీ నువ్వు నేను చెప్తున్నాను వెళ్ళవలసింది అన్నాడు. ఆ తపస్సు సాధించాడు, రాజ్యానికి వెళ్ళాడు. ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా అని ఎదురు చూశాడు. పరమ పవిత్రమైన కార్తీక మాసం రావడంతో వ్రతమాహాత్యం ప్రకారంగా నేను కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. తెల్లవారుజామునే లేచేవాడు మహారాజు, స్నానం చేసేవాడు, ఆ తర్వాత దీపం వెలిగించేవాడు. ఆ దీపం దేవాలయంలో కానీ లేక ఇంటిలో కానీ లేక తులసి కోట దగ్గర కానీ చెప్పారు. అలా ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళడం మన దగ్గర కష్టమైపోవచ్చు ఒకప్పుడు. ఇంట్లో మనకి దేవుడు గుడి ఉంటుంది, అక్కడే మెలిగించు. ప్రతి ఇంట్లోనూ మనం వెనకాల తులసికోట పెడతాం కదా, ఆ తులసికోట దగ్గరైనా వెలిగించు అని చెప్పారు దీంట్లో. సరే, ఆయన మహారాజు, ఆయన లోటేటి కాబట్టి దేవాలయానికి మొత్తం ఆయనే కట్టేయగలడు కావాలంటే. కాబట్టి మొత్తానికి నెల రోజులు ఆ విధంగా స్నానం చేశాడు. దీపారాధన మహిమ వల్ల ఆయన భార్య గర్భవతి అయ్యి అదనమాట. ఎంచేత అంటే, ఎప్పుడైతే సూర్యుని యొక్క కాంతి లోపించిందో గర్భసంచి ఏమవుతుందంటే కొంచెం సంకోచింపబడు. ఇప్పుడు నిత్యము ఎప్పుడైతే భార్యాభర్త దీపారాధన చేశారో, ఆ దీపం యొక్క వెలుగు ఎప్పుడైతే వాళ్ళ యొక్క గర్భాల మీద పడ్డాయో అది వ్యాకోచించింది. అంటే సంతాన నిరోధకమైన సమస్య తీరిపోయింది ఆమె గర్భవతి. ఏదైనా సైంటిఫిక్గా మనం అన్వయం చేసుకోవాలని. అలా కనుక లేకపోతే మన వాళ్ళు నమ్మరు, ఇవన్నీ కాకమ్మ కథలు అని తీసి పడేస్తారు ఇవన్నీ. సరే, మొత్తానికి కొన్నాళ్ళకి ఆమె ప్రసవించింది. చాలా అందమైనటువంటి కుమారుడు పుట్టాడు. అంబులో రాజకుమారుడు, అంబులో కార్తీక మాస వ్రత మహాత్యము వలన పుట్టినటువంటి వాడు కాబట్టి చాలా సుంబర రూపుడై పరమ ఆకర్షణీయుడై ఉంటున్నాడు. జగదన ప్రవర్ధమానుడై పెరుగుతున్నాడు. షోడశ కళా పరిపూర్ణుడైన చెంబుడు వలె విరాజిల్లాడు. ఆకాశంలో 16 కళలతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తాడో ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. సర్వసాధారణంగా 16 వచ్చే వరకు మన పిల్లలు మనం చెప్పిన మాట వింటారండి, జాతకం మీద పరిశీలించుకోండి. 16 దాటిన తర్వాత మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ మన మాట వినరు. ఏం చేతయ్యా, ఆ సమయంలోనే మన శరీరంలో జననేంద్రియముల యొక్క ప్రభావం ఒక్కసారి విజృంభిస్తుంది. ఆ కామేంద్రియముల యొక్క ప్రకోపం కనుక ఒక్కసారి కనుక పెరిగినట్లయితే ఇంకా వాళ్ళు తల్లి తండ్రి చెప్పినటువంటి మాట ఇంకా వాళ్ళు వినరు, వాళ్ళు ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తారు. అంచేతనే 16 నుంచి 24 సంవత్సరాల వరకు అమ్మాయిని అబ్బాయిని పెంచడం చాలా కష్టము అని రాశారు శాస్త్రాలు. అర్థమైందండి. అంటే 16 వచ్చాడు పిల్లవాడిని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి ఏం చేయాలంటే వాడికి వెంటనే తాళం చేయి వాడికి ఇచ్చేయాలి. ఒరే, నేను పెద్దవాడిని అయ్యాను, కాస్త వెళ్ళి సంతలో వెళ్ళి సామాన్లు అవి పట్టుకో, తగలేస్తాడు 10 రూపాయలు 15 రూపాయలు, ఓ 4 రోజులు తగలేస్తాడు అంతే. నువ్వు పైన పర్యవేక్షణ చెయ్యి, నెమ్మదిగా వాడికి తెలుస్తుంది. వాడి యొక్క మనస్సు డైవర్ట్ అయిపోవాలి. అంతేగాని నేనే చూసుకుంటాను, ఈ కురవద తగలబెట్టేస్తాడు అంటే మొత్తం కుటుంబాన్నే తగలేస్తాడు. అంచేతనే ప్రహ్లాదుని యొక్క గుణగణాలు వర్ణిస్తూ ఎంత అద్భుతమైన పద్యం రాశారు అంటే పోతన గారు, ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్భ సంస్తంభ సంఘతుడు కాడు భవ్యవయో బల ప్రాభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు వివిధమయానేక విషయ సంపన్నుడై దుర్వ్యసనముల వెంటబోడు. ఈ లోకంలో మానవులకి 4 రకాల గర్వాలు ఉంటాయిటండి. అమ్ములో మొదటి గర్వం ఏమిటండి, మంచి ఉన్నత వంశంలో పుట్టామనుకోండి, ఐ మా వంశం ఏమిటి అని ముందు కులగర్వం చూపెడతాం. ఇక 2వ గర్వం విద్యాగర్వం, డబ్బు చదువు బాగా చదివామనుకోండి ఇంక వాడు మీసం మీద వేస్తాడు. ఇక 3వది మంచి డబ్బు కూడా సంపాదించాడు అనుకోండి, ధనగర్వం అర్ధగర్వం. ఈ 3 గర్వాల కంటే 4వ గర్వం ఇదే ప్రాణం తీస్తుంది అన్నారు. అదే అందముతో కూడుకున్న గర్వం, అదే సౌందర్య గర్వం. ప్రహ్లాదుడి 4 గట్టల్లోనూ గొప్పవాయట. ఆకార అంటే అందం, జన్మ కులం గొప్పది, విద్య చదువు గొప్పది, అర్ధ డబ్బు గొప్పది. వరిష్ఠుడై నాలుగిటిలో అయినా తక్కువ వాడు, వరిష్ఠుడు అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాడు, వరిష్ట అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అంత గొప్పవాడైనప్పటికీ గర్వ సంస్తంభ సంగతుడు కాడు, ఏ రకమైనటువంటి గర్వాన్ని పొందలేదు. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి మానవుడికి సహజ సంబంధమైనటువంటి ఇంద్రియాల యొక్క ప్రకోపం వెంటబడుతున్నా భవీయవయో బల ప్రాభవోపేతుడై. పోతన గారు ఎంత అందంగా రాసేవాడునండి, ఈ లోకంలో అందరూ చాలా మెచ్చుకునేటువంటి ఆ యవ్వనము అనేటువంటి బలగర్వం వచ్చి మీద పడిపోతుంటే భవీయవయో బల ప్రాభవోపేతుడై కామరోసాదుల క్రందుకొన్నడు. అదే సమయంలో కామం బాగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. చ రాజకుమారుని నేను ఇదని తప్పుడు పని చేయవచ్చా, ఇదని తప్పుడు మాటలు మాట్లాడవచ్చా, ఎంత రాజకుమారుణ్ణైనా పరాయి వాళ్ళకు కొంగుబెట్టి లాగవచ్చా, వాళ్ళ జడపట్టి పీకవచ్చా, ఇటువంటి పని నేను చేయవచ్చా అని ఆలోచనలో పడ్డారు. వివిధ మహానేక విషయ సంపన్నుడై వ్యసన సంశక్తి ఆవంకబోడు. రాజు బాగా ధనం ఉన్నవాడు, ఏమీ తేడా లేదు, రాజకుమారుడు ఎలా అయినా ఖర్చు పెట్టగలడు. అయినప్పటికీ కూడా మన కుటుంబం ఏమిటి అది అర్థమయ్యేలా తెలుసుకోవాలి, తండ్రి ఆ విధంగా మనల్ని పెంచాలి, అప్పుడు మనం చెడ్డ పనులకు వెళ్ళకుండా. ఈ నెమ్మదిగా ఇంత ఉంది సౌందర్యవంతుడు 4 గర్వాలతో పెరిగాడు. ఆ కుర్రవాడికి శత్రుజిత్తు అని నామకరణం చేశారు. పేరు పెట్టడం కూడా నేతి బీరకాయలా పెట్టరగారండి. ఇంచేదంటే తండ్రికి కొడుకు ఎప్పుడైతే పుట్టాడో వీడు తన వంశానికి అంకురంగా ఉండాలి అని శత్రువులను ఓడించి తన గొప్పవాడిగా ఉండాలని శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు అని పేరు పెట్టబడినటువంటి ఆ రాజకుమారుడు 16 సంవత్సరాలు వచ్చే వరకు చాలా బాగానే ఉన్నాడు. ఇంకా కొంచెం యవ్వన గర్వం ప్రవేశించింది. ఇంకా రహదారుల్లో రాజమార్గాల్లోకి వెళ్ళాడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తల్లికి తండ్రికి తెలిసిన గొడ్డువీగి పుట్టిన బిడ్డండు కావున, పాపం ఆ తల్లి కూడా గొడ్రాలతనం వదిలిపెట్టి ఒకే కొడుకునికి అంది కాబట్టి పోలేండి కుర్రవే ధవ అని పాపం తల్లి అంటూ ఉంటే ఆయన కూడా తీసిపడచ్చు. మనం చెడ్డ పని చేస్తున్నప్పుడు మన తండ్రి కనుక మనకి బుద్ధి కనుక చెప్పకపోయినట్లయితే ఇంకా పెట్టలేకపోతాం. అంచేతనే భీముడు ధృతరాష్ట్ర మహారాజుకి భోజనాన్ని పంపించేటువంటి సందర్భంలో ఓ మాట అన్నాయండి, ఒరే ఈ పిండాన్ని బట్టికెళ్ళి వాడికి పడాయండి. ఏమనంటారో తెలుసా, బిడ్డనికి బుద్ధి చెప్పని గుడ్డికి పిండం బిది కొని పండని పైబడ్డాడని వరగొడ్డములాడగా కూడు ఎట్లు కుడి చదవధిప. బిడ్డనికి బుద్ధి చెప్పని, మన కొడుకు తప్పు చేస్తావంటే ఒరే నువ్వు తప్పు చేస్తున్నావురా అని తండ్రి చెప్పాలి. అటువంటి గుడ్డికి పిండం బిది కొని పొండని, వాడికి ఇంత పిండం బట్టికెళ్ళ పడైందిరా అని ఆ భీముడు మాట్లాడుతుంటే వరగొడ్డములాడగా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడు ఎట్లు కుడిచెదవధిపా అని విదురుడు వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి బుద్ధి చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో తండ్రి అనేటువంటి వాడు ఎల్లప్పుడూ ఏం చేయాలి అంటే కొడుకు బుద్ధి చెప్పాలి. అలా చెప్పకుండా వదిలేయడంతో వాడు ఇంకా విచ్చవి వీగిపోయాడు. ఇలా ఉండగా ఇంకా స్వేచ్ఛామయమైన జీవితం గడుపుతున్నాడు. మా ప్రమూర్తులు ఉన్నారు, ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇలా ఉండగా వాడి కంటికి ఒక బ్రాహ్మణ కన్య కనపడింది. బ్రాహ్మణ కన్య కాదు, కన్య అంటే పెళ్లి కాని అమ్మాయి, బ్రాహ్మణ యువతి కనపడింది, అంటే పెండ్లైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూచాడు. అందులో ఆమె కూడా చాలా సదాచార సంపన్నురాలు, మంచి వేద పండితుల యొక్క విద్వాంసుల యొక్క కుటుంబంలో జన్మించింది. అందుచేత బ్రాహ్మీమయమైన తేజస్సు కూడా ఆమె యొక్క ముఖంలో ప్రకాశిస్తోంది. సహజంగా చక్కదనాల చుక్క సౌందర్యవతి ఆమెను చూచాడు, మోహించాడు, వెంటబడ్డాడు, పలు విధాలుగా బతిమాలాడు. రాజకుమారుడు కదా, రేపొద్దున కనుక కాదు అంటే తన కుటుంబానికే ఏదో ఒక హాని కలుగుతుంది అని ఆయన యొక్క చిత్తవృత్తికి అనుగుణంగా అంగీకరించింది. రహస్యంగా వాళ్ళ కార్యకలాపాలు సాగుతున్నాయి. రాజు తెలుసుకుంటే ఏమైనా చేయగలడు కదా. ఏముంది, ఈ భర్తను పెళ్ళైన వాడే, ఆ భర్తను ఏమయ్యా నువ్వు ఫలానా చోటికి వెళ్ళి వాళ్ళ పనుంది అని పంపిస్తే రాజుగారు చెప్పాడు వెళ్ళవలసిందే కదా. ఇంట్లో ఏం జరుగుతుందో భాగవతం ఏం తెలుస్తుంది. రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కదా. కాబట్టి ఇలాగ కొన్నాళ్ళకి భర్తకు ఏమాత్రమూ తెలియకుండా ఆ రాజకుమారుడు తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాడే చాలా గోప్యంగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఈ విషయమైనా మంచి విషయాలు పక్కవు కానీ ఇటువంటి విషయాలు అందరికీ తెలిసిపోతాయి. నెమ్మదిగా భర్తకి తెలిసింది, కట్టడి చేశాడు. దీంతో ఇదివరకట్లా సాగలేదు రాజకుమారుని యొక్క చేష్టలు. ఎలాగైనా సరే ఆమెను కలవాలి అనుకున్నాడు. అనుకుని కార్తీక మాస పున్నమి నాడు, కార్తీక మాసంలో పున్నమి, సర్వసాధారణంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఇంట్లో ఎవరో ఉండం, ఏదో ఒక దేవాలయానికి వెళ్తాం, ముందు ఏదో నదికి వెళ్తాం, స్నానం చేస్తాం, లేకపోతే ఏదో ఒక దేవాలయానికి వెళ్తాం, అక్కడ దీపారాధనాది మనం చేస్తాం తప్పనిసరిగా. కాబట్టి అటువంటి కార్తీక పున్నమి నాడు అందరూ బయటకు వచ్చేటువంటి సమయం కాబట్టి ఈమెని వ్యాలీ పున్నమి నాడు మనం కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని రహస్యంగా గూఢచారుల ద్వారా ఆమెకు వర్తమానం అందించి అందరూ దేవాలయాలకు వచ్చేటువంటి సమయం కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు గబగబా దేవాలయంలో దీపాలు వెలిగించేసి ఘనం అయిపోయిన తర్వాత పగలంతా ఉపవాసం ఉంటారు కాబట్టి రాత్రివేళ చనివిడో లేక ఏదో ఒకటి చేసుకుని తినడానికి వెళ్ళిపోతారు కాబట్టి దేవాలయం రాత్రి సమయంలో, ఇప్పుడు అంటే కరెంట్ లైట్లు ఇవి వచ్చాయి కానీ పూర్వకాలంలో ఇలా లేవు కాబట్టి చీకటితో ఉంటాయి కాబట్టి ఆ చీకటితో నిండి ఉండిన దేవాలయంలో రహస్య సంకేతంగా మనం కలుసుకుందాము అని వర్తమానం పంపించింది. ఆమె కూడా సరే అని అంగీకరించింది. ఇది నెమ్మదిగా భర్త కనిపెట్టాడు. ఇంకా మనం ఎన్ని కట్టడులు చేసినా ఇది కుదరడం లేదు, దీనికి ఏదో ఒక పరిష్కారం చెయ్యాలి అనుకున్నాడు. అంచేతనే ఈ లోకంలో భార్యాభర్తల యొక్క సంబంధాలు ఎట్లా ఉంటాయి అని అన్నట్లయితే ఒక్కొక్కప్పుడు భార్యకి కనుక నీచ చండాల యోగం అనే యోగం పట్టింది అనుకోండి, మనం ఎంత కట్టడి చేసినా ఉపయోగం లేదు. ఆ యోగం అటువంటిదండి, అర్థమైందా? ఇప్పుడు ఈవేళ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా కులం వేరండి, వాళ్ళ కులం వేరు, మా అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది ఇలా అంటున్నారు. వాళ్ళ జాతకాలు చూస్తే ఈ యోగాలే ఉంటున్నాయండి. ఈ కలియుగంలో ఈ చండాల నీచ చండాల రాహు యోగాలు ఇటువంటి యోగాలు ఎక్కువైపోయి ఇంక నువ్వు దాన్ని ఆపలేవు, నోరు మూసు కూర్చోవడం చేయగలిగింది. కానీ ఆయన ఏం చేశానే తగిన పరిష్కారం ఆలోచించాలి అనుకున్నాడు. ఎలాగైనా సరే ఆ రాజకుమారుడిని భార్యని ఆ వేళ చంపేయాలి అనుకున్నాడు. ఒక కత్తిని ఒక దాన్ని తీసుకున్నాడు. ఈయన కూడా రాత్రి సమయంలో ఆ కార్తీక పున్నమి నాడు దేవాలయంలోకి ప్రవేశించాడు. రాత్రి సమయం అంతా చీకటిగా ఉన్నది. రాజకుమారుడు ఆమె కలుసుకున్నటువంటి సమయంలో రాజకుమారుడు అయ్యయో బాగా చీకటిగా ఉంది, కాస్త ఇక్కడ దీపం ఉంటే బాగుండును అన్నాడు. అలా అనగానే ఆవిడ వెంటనే కొంగు చింపింది, ఈమాత్రం నాలుగు నూలు దారాలు లాగింది, దాన్ని ఒక ఒత్తి కింద చేసేసింది. అక్కడ ఒక ప్రమిద, అంటే ప్రమిదలు నూనె ఉంటాయి కదా, కొంతమంది పెట్టుకుని వెళ్తారు, కొన్ని ఘనమైపోయి ఉంటాయి, అక్కడ గాంట్లో కొద్దిగా నూనె ఉంటే ఆ నూనెలో తడిపింది. అలా తడిపినటువంటి సమయంలో ఇది ఎలా వెలిగించాలా అని ఆలోచిస్తుంటే నువ్వు అలా ఉండు, దాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తాను అని ఆయన వెతికి 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 ఎక్కడో ఒక దీపం కాస్త అలా అలా మినుకు మినుకుమని వెతుకుతుంటే ఆ దీపాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చి దాని చేత దాన్ని వెలిగించాడు. ఇది శాస్త్రం, అపరాధం ఇది. ఇంచేత అంటే దీపము చేత దీపాన్ని వెలిగించకూడదు. మరి ఏం చేయాలయ్యా, ఒక అగరవత్తు పెట్టుకుని కావాలి అంటే ఆ అగరవత్తుతో ఆ దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని వెలిగించాలి. అంతేగాని ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించకూడదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడయ్య అంటే ఆ దీపం చేత ఈ దీపాన్ని వెలిగించాడు అంటే అభర్మం చేసేసాడు, వాడికి చావు ముంచుకోవచ్చు. దీపపు కాంతిలో ఇంకా వాళ్ళు వాళ్ళు అనుకునేటువంటి రసకేళిలో దిగుదామన్న సందర్భంలో వెంటనే భర్త వచ్చాడు. దీపపు కాంతిలో వెంటనే ఏం చేశాడు అంటే రాజకుమారుడు తలనరికాడు, భార్య యొక్క తలనరికాడు. ఇటువంటి సమయంలో ఇంక బయటికి వెళ్ళి నేను తల ఎత్తుకొని ఉండలేను కదా అని ఒక్కసారి కత్తితో తను కూడా పొడుచుకుని చనిపోయారు. ముగ్గురు కూడా చనిపోయారు. అలా చనిపోయిన సమయంలో ఆకాశంలోంచి విష్ణుకింకరులు వచ్చారు, యమకింకరులు వచ్చారు. ఆ సమయంలో విష్ణుకింకరులు వాళ్ళిద్దరిని, ఎవరిద్దరినేనండి, రాజకుమారుణ్ణి ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చారు, యమకింకరులు ఈయన తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మణుని అడిగాడు, ఏమయ్యా అసలు మీకు విధి తెలియదా, శాస్త్రం మీరు చదువుకోరా, ఈ భూలోకంలో మాకేనా శాస్త్రాలు, వీళ్ళు ఎంత తప్పు పని చేశారు, రాజు అయ్యుండి రాజధర్మాలు ఆలోచించకుండా నిర్వర్తించకుండా చేశాడు, ఒక భార్య ఉండి భార్యాధర్మాన్ని ఆలోచించకుండా ఈమె ప్రవర్తించింది, గొప్పదైన వేద కుటుంబంలో జన్మించాను, శాస్త్రాలన్నీ చేశాను, అవలోడనం చేశాను, నన్ను మీరు ఈ విధంగా యమకంకరు నన్ను తీసుకెళ్తారా, మీరు వచ్చి వాళ్ళిద్దరినీ తీసుకెళ్తారా అని అడిగాడు. అడిగేటప్పటికీ ఏమయ్యా నువ్వు చెప్పినవన్నీ యథార్థమే, కానీ వాళ్ళు ఎంత పాపము చేసినా ఒక్క పుణ్యం చేశారు ఈవేళ, అంచేతనే మనం గడ్డిమేటంత పాపం చేసినప్పటికీ గడ్డిమేటంత పుణ్యం చేసేయక్కర్లేదండి. ఆ గడ్డిమేట్ను కనుక అంటించాలి అని అన్నట్లయితే ఒక చిన్న అగ్గిపుల్ల కనుక ఒక్కసారి వెలిగించి ఆ గడ్డిమేట దగ్గర పెడితే గడ్డిమేటు ఎలా అయితే అంటుకుపోతుందో అలా మనం చేసినటువంటి పాప రాసులన్నీ కూడా ఒక్క పుణ్యం చిన్న పని చేస్తే చాలు, ఒక్క దీపం వెలిగిస్తే చాలు మొత్తం అన్నీ పోతాయి. దీపం వెలిగించారయ్యా, అందులో ఈవేళ కార్తీక పౌర్ణమి, ఒకవైపు ఈశ్వరుడు ఉన్నాడు ఒకవైపు విష్ణువు ఉన్నాడు, శివకేశవుల యొక్క సన్నిధిలో దీపారాధన చేశారయ్యా, ఆ దీపానికి వెలిగించడానికి తన యొక్క చీర చిరిగిపోతోంది అనేటువంటి ఆభావన కూడా లేకుండా ఆమె ఇచ్చిందయ్యా, అయ్యో రాత్రి సమయంలో ఈ చీకట్లో ఏం తొక్కుతాను అనే భయం కూడా లేకుండా ఆయన వెలిగించడానికి ప్రయత్నం చేశాడయ్యా, కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకి చాలా ప్రాముఖ్యం ఉంది, కాబట్టి అటువంటి వాళ్ళు ఉత్తములుగా మారారు, కాబట్టి కార్తీక మాసంలో హరిహర సన్నిధిలో ఎవరైతే దీపారాధన చేశారో వాళ్ళకు ఉత్తమ లోకాలు వస్తాయని చెప్పారు, కాబట్టి వీళ్ళిబ్బరూ ఉత్తములయ్యా, కాబట్టి మేము తీసుకెళ్తున్నాం, నువ్వు వీళ్ళని చంపావు కాబట్టి ఎంత గొప్పవాడవైనప్పటికీ ఈవేళ పాపం చేసావు కార్తీక సోమవారం లేకపోతే పున్నమి నాడు, కాబట్టి చేయకూడని పాపం చంపేశావు నువ్వు, కాబట్టి నీకు ఈ యమకంకర్లు వచ్చారు. ఈ మాటలు రాజకుమారుడు విన్నాడు. విని రాజకుటుంబంలో పుట్టినవాడు కాబట్టి ఏమయ్యా తప్పుగా ప్రవర్తించిన వాళ్ళం మేము, ఎల్లప్పుడూ శుద్ధమైన మనస్సుతో జీవించిన వాడు ఆయన, ముగ్గురు ఏకకాలంలో మరణించాం కాబట్టి ఒకళ్ళకి ఉత్తమ లోకగతులు ఒకళ్ళకి నరకలోకగతులు ఇవ్వడం భావ్యం కాదు, ఈ దీపారాధన మహిమలో కొంత మేము ఆపనికి ధారపోస్తాము అని ఆ ధారపోయడం వల్ల ఆ బ్రాహ్మణుడు కూడా ఉత్తమ లోకాలకి వెళ్ళాడయ్యా అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పి దీపారాధన వల్ల ఇంత ప్రయోజనం ఉందయ్యా, ఎన్ని పాపాలు చేసినా గడ్డిమేటుల వంటి పాపాలు చేసినా ఆ గడ్డిమేటును కనుక అంటించాలి అన్నట్లయితే ఒక అగ్గిపుల్ల కనుక వేస్తే ఆ గడ్డిమేటు ఎలా అయితే మనం అంటించేయగలమో అలా మన సమస్త పాప రాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దీపారాధన వల్ల పోతాయి మహారాజా. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన యొక్క గొప్పతనం చాలా గొప్పది అని వర్ణించారు. ఆ తర్వాత కార్తీక మాసంలో మనం అందరం చెప్ప మూడు ముందు ఇప్పుడు స్నానం చెప్పేశాను, దీపారాధన చెప్పాను, దీపదానం ఎవరు చెప్తారు, దీపదానం వల్ల కలిగే ప్రయోజనం కథ చెప్తారు. అన్ని దానాల కంటే దీపదానం చాలా గొప్పది. ఎవరే ఉంటుంది ఆ శ్లోకం కూడా అందులో ఎటువంటిది అంటే, సర్వం జ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపశుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని మనం సంకల్పం చెప్పి మన చేత దీపదానం చేయిస్తారు. ఎలాగయ్యంటే ఆ దీపం ఎటువంటిదయ్యా, సర్వజ్ఞాన ప్రదం దివ్యం. ఈ లోకంలో దీపము అనేటువంటిది అంధకారం అంటే చీకటిని తొలగించడము అని మామూలుగా అర్థం. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞాన దీపము అని అర్థం. అని చెప్పిన శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. నీ ఇంట్లో ఎవడో దొంగలు వచ్చి బంగారం పట్టుకుపోయి వెండి పట్టుకుపోయాడని ఏడవకయ్యా, వాళ్ళకంటే పెద్ద దొంగలు నీ యొక్క హృదయంలో ఉన్నారయ్యా. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామము క్రోధము లోభమునే ముగ్గురు దొంగలు ఎల్లప్పుడూ ఈ హృదయంలో నివసించి జ్ఞానము అనే రత్నాన్ని అపహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారయ్యా, కాబట్టి జ్ఞానరత్నం పోకుండా నువ్వు ఎల్లప్పుడూ ప్రయత్నించు అన్నారు. అటువంటి జ్ఞానరత్నాన్ని వెలిగించేటువంటి దీపం నీకు ఇస్తున్నానయ్యా. సర్వసంపశుభావహం, సమస్తమైన సంపదలను మనకి కలగజేసేటువంటిది దీపదానం ప్రదాస్యామి. అటువంటి దీపదానం నీకు చేస్తున్నానయ్యా. శాంతిరస్తు సదా మమ. ఈ దీపదానం చేయడం వల్ల నాకెంత లబ్బకాటు వచ్చేస్తుంది, లేక ఇన్ని అంతస్తులు వస్తాయి, ఇన్ని ఐశ్వర్యాలు వస్తాయి అని చేయడం లేదు. శాంతిరస్తు సదా మమ, నాకు ఎల్లప్పుడూ శాంతి కావాలి అని సంకల్పం చేసి మన చేత ఈ విధమైన దీపదానం చేయిస్తారు. కాబట్టి స్నానము, దీపారాధన, దీపదానము ఇంత పరమ ప్రయోజనము. ఇక నాలుగో విషయం ప్రస్తావిస్తున్నారు. కార్తీక మాసంలో వనభోజనము అనేటువంటి చాలా గొప్పది. ఆ వనభోజనము యొక్క గొప్పతనాన్ని కూడా ఈ కార్తీక మాస వ్రత మహాత్సంలో మనకి తెలియజేస్తున్నారు. మహారాజా, ఈ లోకంలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు యొక్క మూల 10 మంది కూర్చుని లేక 100 మంది కూర్చుని వాళ్ళ వాళ్ళ యొక్క తరహాన్ని బట్టి అంతస్తుని బట్టి వనభోజనము అనేటువంటి చేయడం చాలా ఉత్తమమయ్యా. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యము ఉన్నది. అంత దూరం ఎక్కడో గార్డెన్ పార్టీ పెట్టారండి, అది కేవలం గార్డెన్ పార్టీ అయితే వెళ్ళక్కర్లేదు. కానీ అక్కడే కనుక ఒక తులసి కనుక ఉన్నట్లయితే, అక్కడ కనుక ఒక రావి చెట్టు కనుక ఉన్నట్లయితే, దాన్ని ఉదయమే ఆ వనభోజనం చేయించేటువంటి వారు ఆ రావి చెట్టుకి ఆ తులసి మొక్కకి తులసి ధాత్రి సమేత అంటారు, లేక తులసీదేవికి లేక ధాత్రి అనగా ఉసిరి చెట్టు, ఆ రెండింటితో కూడుకున్నటువంటి లేకపోతే ఒకడు ఒక జువ్వి చెట్టు, అదే అశ్వత్థ వృక్షం లేక రావి చెట్టు ఏదో ఒకటి. అటువంటి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, శాల్మలి వృక్షం అంటే బురుగు చెట్టు. ఇటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అటువంటి చెట్లకి అది భగవత్స్వరూపంగా వాటికి పూజలు చేసి మనం ఏవైతే పదార్థాలు పట్టుకొచ్చామో నివేదన చేసి అక్కడ ఆ చెట్టు మూలలో కనుక మనం కనుక తిన్నట్లయితే దాన్ని వనభోజనము అంటారు. ఈ కార్తీక మాసంలో వనభోజనము అనేవి చాలా ముఖ్యమైనదయ్యా. అంతేగాని ఏదో ఇది ఆడంబరంగా చేసేటువంటిది కాదు వనభోజనము అనేటువంటిది. ఆ భోజనము అనేటువంటిది తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని నమః అని మనం కార్తీక ద్వాదశి నాడు పూజ చేసేటువంటి సందర్భంలో మనం లక్ష్మీనారాయణుడు తులసి మూల తులసి యొక్క మొదటలోను లేక ఆ ఉసిరి యొక్క మొదటలోనూ ఉంటారు అని మనకి చెప్తాం. కాబట్టి సాక్షాత్తు తులసిని పూజించడం అన్నా లేక ఉసిరిని పూజించడం అన్నా అది లక్ష్మీనారాయణని పూజించినట్టు లెక్క. కాబట్టి లక్ష్మీనారాయణ ప్రీతికరంగా వనభోజనం ఏర్పాటు చేసి చేయాలి. ఏం చేయాలయ్యా? ఆ చెట్టు మూలనే కార్తీక మాసము యొక్క పురాణం కూడా అక్కడే వినిపించమన్నారు. ఇప్పుడు అలా ఎవరూ చేయట్లేదండి. ఇప్పుడు అంతా పట్టుకొచ్చి ఏవేవో కొత్త 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 ఆటలు. ఇప్పుడు ఏమిటంటే, పూర్వకాలంలో మాకు అంత్యాక్షరి ఉండేది. అంత్యాక్షరి అంటే పద్యం చదివితే చివరక్షరం ఆధారంగా మళ్ళీ మా పద్యం చెప్పడం అనేది. ఇప్పుడు ఆ అంత్యాక్షరి లేకపోయి పాటల ఆధారంగా చెప్పడం ప్రారంభించారు. అదేవిధంగా రకరకమైనటువంటి ఆటలు. నన్ను ఒకసారి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నానండి, ఒక బ్రాహ్మణ సంఘం వారు నన్ను వనభోజనానికి పిలిచారు. అసలు సర్వధానంగా ఈ ఆచార్యాలు కుదరగా నేను వెళ్ళనే వెళ్ళని పిలిచారు కదా అని వెళ్ళాం. అలా వెళితే ఈ పద్ధతి ప్రకారంగానే చేశారు. అక్కడి ఆటలు అవి ఆడడం ప్రారంభించారు. ఇదేమిటండి, ఇంత గొప్పదైనటువంటి సమయంలో ఇంతమంది పండితులు వచ్చారు, వాళ్ళ చేత పది మాటలు చెప్పించండి అంటే అక్కడికి వచ్చినటువంటి యువకులందరూ నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఏమిటండి, ఏమిటి వనభోజనం ఇంక ఉపయోగమే ఉందా అని చెప్పి ప్రత్యేకంగా దీంట్లో చెప్పారు. వనభోజనంలో ఆవేళ ఆ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని నీవు ఆరాధిస్తావు కాబట్టి ఆ మూల నీవు ఏం వినాలయ్యా, ఈ కార్తీక పురాణం విను, లేక ఆధ్యాత్మిక ప్రవచనాలు విను, లేక ధర్మశాస్త్రాలు ఆలకించు. అటువంటి వాళ్ళనే సత్పురుషులు అంటారు. వనభోజనం దగ్గరకు వచ్చేటప్పటికీ జాతి మత కులభేదం లేదు. వనభోజనం ఎందుకు పెట్టారయ్యా? మన ఇంట్లో కనుక చేసేటప్పుడు మనం అక్కడ మనం ఆచారము అది పాటిస్తాం, కానీ వనభోజనానికి వెళ్ళేప్పుడు ఇంక ఆచారంతో పనిలేదు. ఎంచేత అన్నింటికంటే అక్కడ లక్ష్మీనారాయణను ఆరాధన చేసావు. భాగవతంలో అద్భుతమైన పద్యం చెప్పారు, తన కుల ధర్మమున్ విదిచి దానవ వైరి పదారవిందముల్ పని వడి సేవ చేసి, తన కుల ధర్మమున్ విడిచి. ఒకనాడు తన ఆచారాన్ని కనుక విడిచిపెట్టినప్పటికీ కూడా దానవ వైరి పదారవిందముల్ ఆ మహావిష్ణువు యొక్క పాదపద్మములను పనివడి సేవ చేసి, ఎవడైతే ఆయన సేవ చేస్తాడో అటువంటి వాడు ఒకనాడు కనుక చనిపోయినట్లయితే మరుమేహననునైనను అది సిద్ధి లభించును, మళ్ళీ జన్మలో వాడు ఉత్తమ భక్తుడిగా పుడతాడయ్యా, మళ్ళీ వాడు దాన్ని కొనసాగిస్తాడయ్యా. కానీ తదీయ సేవ బాసిన ఆ విష్ణువు యొక్క సేవ కనుక వదిలిపెట్టేసావా, కుల గౌరవ ధర్మము సిద్ధి వహింపదు ఎనివేళలన్. ఎంత నువ్వు కులాచారం కులాచారం అనుకున్నప్పటికీ అవి నీకు ప్రయోజనాన్ని కలగచేయ. కాబట్టి వనభోజనంలో కిందే పెడతారు, ఆకులు పట్టుకొచ్చి ఉన్నారు, లేకపోతే రకరకాల కొత్త కొత్త ఆకులు వచ్చాయి. ఆ సమయంలో భోజనం పెట్టేప్పుడు కూడా ఏమిటయ్యా అంటే, దాంట్లో ఏ స్వీట్లు పెడుతున్నారు, ఏం ఆటలు పెడుతున్నారు అనే సంగతి నీకు అనవసరం. అలా కనుక అయినట్లయితే నువ్వు క్యాటరింగ్ భోజనానికి వెళ్ళి భోజనం చేసిన దాంట్లోనే సమానం, అది ప్రసాదం. కాబట్టి ఆ సమయంలో అక్కడ పెట్టినది ప్రసాద స్వీకరణ కానీ నువ్వు తినాలే తప్ప, 100 రూపాయలు వసూలు చేశారు, అదే 1 మైసూరుపాకం పెళ్ళడానికి ఏడ్చారు, ఈ మాటలు మాట. అర్థమైంది, ఈ మాటలు మాట్లాడడానికి ఎంచేత అక్కడ ప్రసాదం అది. కాబట్టి నువ్వు డబ్బిస్తే ఇవ్వవచ్చు వాళ్ళు అక్కడ ఏమిటి, ఎంచేత ఇక్కడ వాళ్ళ వంట వాళ్ళు అక్కడ తీసుకెళ్ళాలి, ఇన్ని పదార్థాలు అక్కడ తీసుకెళ్ళాలి, వంట సామాన్లు తీసుకెళ్ళాలి, అక్కడ ఓళ్ళు రకాలైనటువంటి ఎంతో వేస్ట్ అయిపోతుంది నిజంగా. కాబట్టి నిజంగా కొంచెం కష్టమైందే కార్తీక మాసం వనభోజన భోజనం. కాబట్టి అటువంటి వనభోజనాన్ని కనుక ఏర్పాటు చేసి కనుక తిన్నట్లయితే ఆవేళే అక్కడ దీపం కూడా వెలిగించమన్నారు. నువ్వు ఏదైతే ఏ రోజైతే కార్తీక మాస వనభోజనం పెట్టావో ఆనాడే నువ్వు దాన్ని అక్కడికి వెళ్ళి స్నానం కూడా ముందు చేయవయ్యా అన్నారు. ఏమండి మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, దీనికి ఏమైనా కథ చెప్తారా అని అడిగాడు జనక మహారాజు. చెబుతున్నానయ్యా అని ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడయ్యా, చాలా ఉత్తముడు, చాలా గొప్పవాడు. వేదాలు శాస్త్రాలు అంగాలు బాగా చదివినటువంటి వాడు. వాడికి లేక 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 ఒక కుమారుడు పుట్టాడయ్యా. ఆ కుమారుడి పేరే మిప్రశర్మ. ఆ మిప్రశర్మ అనేటువంటి కుమారుడు చిన్నప్పటి నుంచి తండ్రి గారు చెప్పారేమో చాలా బుద్ధిమంపుడు అయిపోయాడు. విపరీతమైనటువంటి తెలివితేటలు కూడా ఒకప్పుడు కొంప ముంచుతాయి. తండ్రి గారితో ఒకప్పుడు వాదానికి దిగాడు. నాయనా, కార్తీక మాసం అనే మాసం వస్తోంది, ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున ఏదైతే స్నానం చెయ్యిరా, దేవాలయంలో దీపారాధన చెయ్యిరా అని చెప్పారు. అలా చెప్పేటప్పటికీ కొడుకు తండ్రితో మాట్లాడుతున్నాడు, వీడి కొంచెం చదువు ఎక్కువ వచ్చేసింది కదా, ఏమిటండి నాన్నగారు తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే ఏమిటి భగవంతుడికి కలిగేది, స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందని చెప్పండి స్నానం చేస్తాను, అంతేగాని పుణ్యం వస్తుంది అని చెప్తే నేను స్నానం చేయను అన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, స్నానం చేయడం వల్ల ఆయన చెమట పోతుంది, కంపు పోతుంది, ఆరోగ్యం వస్తుంది అని మీరు చెప్పండి నేను చేస్తాను, అంతేగాని నాయన కార్తీక మాసంలో తెల్లవారు జామలు లేచిన స్నానం కనుక చేస్తే శివుడు సంతోషిస్తాడు స్నానం చే, ఈ మాటలు నాకు చెప్పక. దీపం ఏమండి, దీపం ఎందుకు వెలిగించాలి, ఇంట్లో చీకటి కనుక ఉన్నట్లయితే ఆ చీకటి పోవడానికి దీపం వెలిగించాలి. మీరు దేవుడు చాలా గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు కదా, ఆయనే పరంజ్యోతి స్వరూపుడు అంటున్నారు కదా, ఆయనే జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తున్నాడు అంటున్నారు కదా, ఆయనే వెలుగునిచ్చేవాడు అంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి దీపం పెట్టడం ఎందుకండి. ఆ దీపాన్ని ఇంట్లో కనుక వెలిగించుకుంటే అప్పుడు కరెంటు లైట్లు లేవు కదా, కాబట్టి అమ్మ సంతోషిస్తుంది, పాపం రాత్రి వాళ్ళ చీకటిలో వంట చేయలేక బాధపడుతోంది, డొలకలతోటి కమ్మలతోటి వంట చేయలేక దేవాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించమంటారేమిటి అని ప్రత్యాఖ్యానం చేశాడు తండ్రి గారు. ఆ సమయంలో పాపం తండ్రి కుర్రాడు, ఓహో వీడికి చాగా తెలివితే అంటే మితిమీరిని తెలివితేటలు కూడా ఒకప్పుడు ఏమిటంటే ప్రమాదానికి దారితీస్తాయి అని చెప్పనే మాకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఈజ్ టూ ఇంటెలిజెంట్ అన్నదన్నారు. తెలుసా నీకు అర్థం, ఈజ్ టూ ఇంటెలిజెంట్ TOO అన్నదన్నారు. ఇంకేంటే టూ ఇంటెలిజెంట్ అంటే పెర్లెక్టెడ్ ఇంటెలిజెన్స్ ఇచ్చేద్ద, వాడికి పెర్లెక్టెడ్ అయిపోతాడంతే, వీడు పెర్లెక్టెడ్ క్యాండిడేట్, వీడు తెలుగు తక్కువ వాడు ఏం కాదు. కాబట్టి చూశాడు చూశాడు తండ్రి ఎన్నో విధాలు చెప్పాడు, ఈయన వాడు చేరే ఎక్కడా ఉపయోగం లేదు. అలా లేకపోయేటప్పటికి ఇంక తండ్రికి విసిపొచ్చేసి కొడుకుని తిట్టాడు. ఏమని తిట్టాయంటే, ఇంత గొప్పదేం జన్మను పొందో ఓరి వెధవా, నీకెక్కడా సిగ్గు లేదు, ఎలకవై పుట్టు అని చెప్పించేశాడు. తిట్టాడు, తెలుగులో తిట్టారు అంటారు, సంస్కృతంలో చెప్పించారు అంటారు. ఈ లోకంలో అందరి తిట్ల కంటే ఎవరి తిట్టు చాలా ఎక్కువ పవర్ఫుల్, తండ్రి గారి తిట్టు పవర్ఫుల్. ఇంకా అది తిరుగు లేదండి, ఇంకా మహర్షులు దానికి ఇంకా ఏదైనా తిరుగుబాటు అయినా ఉండొచ్చు కాస్త. ఇంచేతంటే తండ్రి కొడుకుని ఎంతలా ప్రేమిస్తాడు అంటే, వాడు పుట్టిన లగాయితో అయ్యో నా కొడుకు పుట్టాడు అని తన అవసరాలు తగ్గించేసుకుంటాడు. పొద్దున్నే స్ఫురంగా 8 ఇడ్లీలు తినేవాడు 4 ఇడ్లీలే తినడం ప్రారంభిస్తాడు. అదేట్రా నా కొడుకు పుట్టాడు, వీడిని అమెరికా పంపించాలి, వీసా పట్టుకోవాలి, 100,000 రూపాయలు వీడి పేరు నిలవేయకపోతే ఎలాగ అని పాపం తన తిండి తగ్గించుకుంటాడు. ఇదివరకు వారానికి 4 నెలకు 4 సినిమాలు చూసేవాడు, ఇప్పుడు 1 సినిమాలోకి వచ్చేసాడు. ఏరా అన్నాడు, మన నా కొడుకు పుట్టాడు రా, వాడిని బాగా చదివించాలి కదా, తగ్గించేసుకుంది. ఇలా తన యొక్క అవసరాలు తన యొక్క గొప్పదైనటువంటి అన్ని వ్యవహారాలు విడి తండ్రి కొడుకును ప్రేమిస్తాడు. అటువంటి కొడుకుని కనుక తండ్రి కనుక తిట్టాడు అన్నట్లయితే ఇంకా శాపం తగలకుండా ఉండదు కదండి. కాబట్టి వాడు ఏం చేసి ఎలక అయిపోతున్నాడు. నాన్నగారు నాన్నగారు ఏదో తెలియని కారణంతో తండ్రిలా కొడుకుని శపించవచ్చా అన్నాడు. నీకు ఈ జన్మలో ముక్తి పొందే యోగం లేదురా, నీ దౌర్భాగ్యం ఎలా ఇచ్చింది, నా నోటి నుంచి అటువంటి మాట వచ్చింది, కాబట్టి నువ్వు ఎలకవై ఎక్కడికైనా వెళ్ళిపో, అరణ్యంలోకి వెళ్ళిపో, ఎప్పుడు మరి నాకు శాప విమోచనం ఎప్పుడు అని అడిగాడు. ఎప్పుడు నీవు కార్తీక మాసము యొక్క మహాత్యాన్ని నువ్వు వింటావో, ఎప్పుడైతే వనభోజనము యొక్క మహాత్యాన్ని నువ్వు కనుక వింటావో ఆనాడు నీకు శాప విమోచనమవుతుంది, వెళ్ళవలసింది. అంత గొప్పదైన బ్రాహ్మణ కుమారుడు తండ్రి గారిని ఎదిరించి విపరీత వ్యాఖ్యానం చేసి ఎలకైపోయి మూషికమైపోయి అరణ్యంలో ఒక చెట్టు తొర్రలో నివసిస్తున్నాడు. పాపం ఎప్పుడు విన్నామా ఎప్పుడు విందామా ఎప్పుడు విందామా అనుకుంటూనే ఉన్నాడు. కానీ జాతి లక్షణం మాత్రం ఒకటి ఉంటుంది కదా, ఎంతసేపు ఎలక కన్నం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఏవైనా ఉంటే పట్టుకుపోవడానికి. దాని పేరే మూషకము. మూషస్తోయేం చేయే అని చెప్పి దొంగిలించే శక్తి దాని దగ్గర ఉంటుంది. అలా ప్రయత్నం చేయడానికి ఉంది. ఇలా ఉండగా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో పక్కన ఉండేటువంటి నదీ తీరానికి, గంగానదీ తీరానికి స్నానానికి వెళ్ళి ఆ శిష్యులందరినీ వెంటబెట్టుకుని ఈ ఎలక ఏ తొర్రలో అయితే నివసించి ఉన్నదో ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు ఏదో లోకాభిరామాయణం ఈ కార్తీక మాస మహాత్య అని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటున్న సమయంలో అక్కడికి ఒక కిరాతకుడు వచ్చాడు. ఆ కిరాతకుడు ఎందుకు వచ్చాడే అంటే, వీళ్ళెవరో చాలామంది కనపడుతున్నారు ఇక్కడ బాటసార్లు. పూర్వకాలంలో మనం డబ్బులు, మనకి ఏటీఎం కార్డులు అవి పూర్వకాలంలో లేవు. ఎక్కడికైనా వెళ్ళేప్పుడు మనకి అసలు బంగారం వెండి పట్టుకుని వెళ్ళేవాళ్ళం కదా, కాబట్టి వెళ్ళే దగ్గరకి అసలు బంగారం వెండి ఉంటుంది కాబట్టి మనం దోచుకుందామని ఆ కిరాపుడు వచ్చేసాడు. అలా చూసేవాడికి అంబర దగ్గర పెద్ద పెద్ద గడ్డాలు, ఎంతమంది విభూదులు, పక్కన తోలు సంచీలు లాంటి సంచీలు, ఎక్కడా ఎవరి దగ్గర ఉంగరాలు గింగరాలు కనబట్టలేదు. ఓహో వీళ్ళెవరో సామాన్యుల్లో ఉందని అయ్యా మీరు ఎవరు ఎవరు అని అడిగాడు. అడిగాడప్పటికీ నేను విశ్వామిత్రుడు అంటారయ్యానని వీళ్ళందరూ నా శిష్యులు కార్తీక మాస మహాత్యం చెప్పుకుంటున్నాము అన్నారు. వాయలక కూడా ఇంతమంది ఎప్పుడైతే కూర్చున్నారో పక్కన సంచీలు ఉన్నాయి కాబట్టి ఈ సంచీలను కొట్టి ఏదో దీంట్లో ఉంటే పట్టుకుపోదాను, అది కూడా కిందకి దిగడానికి అది ప్రయత్నం చేసింది. ఈ సమయంలో కిరాతుడు ఆయన చెప్పినటువంటి కార్తీక మాస వనభోజన మహాత్యాన్ని విన్నాడు. అలా విన్నట్టున సందర్భంలో ఆ కిరాతుడికి తన పూర్వజన్మ వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. అయ్యయ్యో ఎంత గొప్ప వంశంలో, ఆయన కూడా ఒక గొప్ప వంశంలో పుట్టినవాడు, ఈవేళ నా తెలుగు తక్కువ పనుల వల్ల కిరాతుడిని అయిపోయాను నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఎలక కూడా ఈ కార్తీక మాస మహాత్య వనభోజన మహాత్యాన్ని విని అది కూడా కిందకు వచ్చి ఒక్కసారి బ్రాహ్మణ కుమారునిగా మారి విశ్వామిత్ర మహర్షికి నమస్కారం పెట్టి వెళ్ళింది అని చెబుతూ ఇక్కడ కార్తీక మాస వ్రత మహాత్యంలో లేనటువంటి ఒక గొప్ప కథ విష్ణు పురాణంలో చెప్పారు. దాని సమన్వయం చేస్తున్నాను, బహుశా ఇది మీరు వినుండరు. పూర్వకాలంలో శతధన్వుడు అని ఒక మహారాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు శైబ్య, చాలా ఉత్తములు, ఆదర్శ దంపతులు. ఆయన కూడా ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలించినటువంటి వాడు. ఈమె కూడా భార్య భర్తని ఎన్నో విధాలుగా సేవించి పరమ పతివ్రత. ఎంతమంది చిరికత్తెలు ఉన్నప్పటికీ కూడా నా భర్తని నేనే స్వయంగా సేవించుకోవాలి అని పతివ్రతా లక్షణాలతోటి ఆవిడ జీవించింది. ఇలా ఉండగా ఒకనాడు ఇద్దరూ కూడా కార్తీక మాసంలో పున్నమి నాడు గంగానదీ స్నానానికని చెప్పి కాశీనగరానికి వచ్చి కాశీనగరంలో ఉండేటువంటి విశ్వేశ్వర సందర్శనార్థము వెళదాము అని ముందు అక్కడుండే గంగానదిలో స్నానం చేద్దామని స్నానానికి దిగారు. స్నానం చేశారు ఇద్దరూ కూడా మహారాజు. ఆ సమయంలో పురోహితులు కూడా వస్తారు కదా, మరి మనలాంటి వాళ్ళకైతే రాకపోవద్దు, జమీందారులు వాళ్ళు వస్తే పురోహితుని వెంట పెట్టుకొస్తారు కదా. ఆ సంకల్పం అది పెట్టి ఆయన చేత స్నానం చేయించారు. బయటకు వచ్చాడు, నేను చెప్పినట్టుగా పిండుకున్నాడు, అన్నీ కూడా అలా అయిపోయాయి. ఆ సమయంలో అదే సమయానికి అక్కడ ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. ఆయన ఎవరయ్యా అంటే, ఈయనకి చిన్నప్పుడు బాణ విద్య నేర్పినటువంటి గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారి యొక్క స్నేహితుడు, అంటే గురువుగారు కూడా కాదు. అర్థమైంది, ఈ లోకంలో మన గురువుగారి కన్నా కనపడినట్లయితే తప్పనిసరిగా పాదాభిమానం చెయ్యాలి, అయ్యా గురువుగారు కుశలమేనా క్షేమమేనా అని అడగాలి. కానీ ఈయన గురువుగారు అప్పుడు అడగలేదు, ఆ గురువుగారి యొక్క స్నేహితుడు కనపడ్డాడు. ఆయన ఎవడయ్యా, పాషండు. పాషండు అంటే నాస్తికుడు. మనం ఈ కార్తీక మాసంలో అందరితోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఎంత వాక్ సంయమనం మౌనంగా ఉండడం అంత చాలా మంచిది. ఈ లోకంలో నాస్తికులు అంటే ఏమిటయ్యా, వాళ్ళు కనపడేవి ఏవైతే ఉన్నాయో వాటినే నమ్ముతాము అంటారు, కనబడని వాటిని నమ్మము అంటారు. ఉదాహరణ చెప్పాలంటే భూమి పృథివీని నమ్ముతారు, రెండు నీరు నమ్ముతారు, అగ్ని వెలుగుతోంది నమ్ముతారు, నాలుగు వాయువు అది కూడా కొంతమంది నమ్మము అన్నారు, కానీ మన గాలి శరీరంలో మన స్పర్శ జ్ఞానంలో కలుగుతోంది కాబట్టి నమ్మారు. ఆకాశం కనబడటం లేదు నమ్మం అన్నారు, నాలుగే భూతములు అన్నారు, దేవుడు అసలైన అమ్మం అన్నారు. ఎంచేత చూపించి ఉంటే దేవుణ్ణి నువ్వు చెప్పు, నాకు నువ్వు అలా మాట్లాడకు, దేవుడు ఉన్నాడు ఉన్నారంటే చూపించవయ్యా అదేమిటయ్యా. దేవుడు కనపడ్డంటే కనపడని దేవుడి గురించి ఎందుకు ఈ వ్యవహారాలు, ఈ దేవాలయాలు కట్టడాలు, లక్షలు తగల పెట్టడాలు ఎందుకు? కాబట్టి ఇంతకంటే పూరి ఫీడింగ్ చేస్తామయ్యా, దేవులకు అన్నదానం చేస్తాం, సప్రలు కట్టిస్తాం, కాబట్టి దేవాలయాలకు లక్షలు తగలేయడం ఎందుకు మాకు, కాబట్టి మేము ఈ పని చెయ్యం అని మాట్లాడేవారు నాస్తికులు, వాళ్ళే పాషండులు అంటారు. అంచేతనే మనకి మంజునాథ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు, నిజంగా ఆ కవి రాసినందుకు మనం మెచ్చుకోవచ్చు. ఆ మంజునాథుడు కనబడిన దేవుడికి ఎందుకు దండం పెట్టాలి అని భార్యతో వాదిస్తున్నాడు తల్లితోటి. ఆ సమయంలో కొడుకు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టు అన్నాడు మంజునాభుడి తల్లిని. మనవడు మాట్లాడుతున్నాడు, పక్కనే ఈయన తల్లి ఉంది, అమ్మ అమ్మ ఆకలి అంటే ఎలా ఉంటుంది అని. మంజునాభ సినిమాలో డైలాగ్ అండి, అండి నేను సినిమా హాల్కి వెళ్ళి చూడండి, మరి ఏదో టీవీలు ఉన్నాయి కదా, టీవీలో చూస్తాం కదా. నిజంగా రాశాడండి డైలాగ్, నిజంగా మరి ఎంత గొప్పగా రాశాయండి. మరి ఆకలికి రంగు ఏమిటి, రుచి ఏమిటి, వాసన ఏమిటి, పోనీ ఆకలి లేదా, ఎందుకు మింగుతున్నావు, ఎందుకు తింటున్నావు, ఎందుకు తాగుతున్నావు. అలాగే దేవుడు లేడు అంటే ఎలా కుదురుతుంది, కరెంటు లేదు అంటే ఎలా కుదురుతుంది, మరి కరెంటు ఉంది కాబట్టే ఇది సౌండ్ పెంచుతోంది, లైట్ వెలుగుతోంది, లేదు అంటే స్విచ్ బోర్డులో చేయట్టు ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది ఒక్కసారి. కాబట్టి ఈ లోకంలో దేవుడు లేడు అని వాదించేటువంటి వాళ్ళు పాషండులు, నాస్తికులు. మన ఈ కార్తీక మాసంలో అటువంటి వాళ్ళతో మాట్లాడు. మరి ఎలాగయ్యా సాధ్యమైనంత మటుకు మౌనంగా ఉండు. వాడు వచ్చి నేను పలకరిస్తే వేరు, నీ అంతా నువ్వు పలకరించవచ్చు. అంత డీటెయిల్డ్గా రాశారండి కార్తీక మాసం. ప్రతి వ్యక్తితోటి నువ్వు మాట్లాడవద్దు, వాడు వచ్చి మాట్లాడితే ఏం చేత, ఏమో వాడు ఎటువంటి వాడో, ఏ వచ్చిన నష్టమే ఉందండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒక్కసారి. ఆ సమయంలో ఒక్కసారి ఈయన వెళ్ళి ఆ ధనురాచార్యుని యొక్క స్నేహితుడితోటి వెళ్ళి, అయ్యా మా గురు పాప ఆయన ఏం మాట్లాడలేమండి రాజుగారు, మా గురువు గారు కులాసాగా ఉన్నారా అని అడిగారు. భార్య చూచిందండి, ధర్మశాస్త్రం బాగా చదువుకున్నది, అరే నా భర్త వెళ్ళి ఈవేళ ఈ పాషండునితో మాట్లాడారు, ఈవేళ పున్నమి కదా, అయ్యయ్యో ఎటువంటి తప్పు పని చేశాడేమిటి అని. వెంటనే ఆవిడ ఏం చేసిందయ్యా అంటే, భర్త చేసిన పాపాలు సగం భార్య కూడా అంటుకుంటాయి కాబట్టి ఆవిడ వెంటనే ఆకాశంలో ఒక్కసారి సూర్యభగవాన్ని సూచించాడు. అంచేతనే మనం ఉదయమే లేచి స్నానం చేసి సంధ్యావమనం చేతయినా చేతకాకపోయినా ఓ గ్లాసుతో నీళ్లు పట్టుకొచ్చి తులసికోట దగ్గరకు వచ్చి సూర్య నమస్కారాలను వేరేగా రాశారు. ఆ నమస్కారాలు ఒక్కసారి చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసినట్టుగా సూర్యుడికి నమస్కారం పెట్టాలి. అలా సూర్యుడి కనుక నమస్కారం పెడితే సమస్త దోషాలు పోతాయి. ఈవిడ వెంటనే అలా నమస్కారం పెట్టింది, కానీ భర్త నమస్కారం పెట్టలేదు. కొంతకాలం గతించింది. ఆ సమయంలో ఒక పాషండునితో మాట్లాడేటువంటి కారణం చేత ఆయన నిజంగా చెప్పాలి అంటే అంత మహారాజు చివరికి దిక్కుమాలిన చావు చచ్చాడు. సరే ఆయన దహనం చేస్తుంటే సతీ సహగమనము అనేటువంటి ధర్మం ఉంది కాబట్టి ఈవిడ కూడా ఆయనతో భర్తతో పాటుగా సహగమనం చేసేసింది. అలా చేసిన తర్వాత కాశీనగరంలో వచ్చి ఈ విధమైన పని చేసింది కాబట్టి రెండో జన్మలో ఆ శైబ్య కాశీ మహారాజు యొక్క కుమార్తెగా జన్మించింది. మరి భర్త ఏమయ్యాడయ్యా, ఒక కుక్కగా జన్మించాడు. ఏమి కించుమించుగా యవ్వనం వచ్చింది, 16 ఏళ్ళు వచ్చాయి. 16 ఏళ్ళు వచ్చినటువంటి సమయంలో తండ్రి గారు, అమ్మ నీకు స్వయంవరం ప్రకటిస్తాము అన్నారు. ఆ సమయంలో సరేను అంది. గంగానదికి వచ్చింది, స్నానం చేసింది. స్నానం చేయడంలోనే గతజన్మలో తన భర్తతో కలిసి చేసినటువంటి జ్ఞాపకం, పూర్వజన్మ స్మృతి కలిగింది ఒక్కసారి. అలా కలిగి తండ్రి గారితో, నాన్నగారు నా స్వయంవరం మీరు కొన్నాళ్ళు కొంచెం విసులుబాటుగా కొంచెం ఆప్ చేయవలసింది అని. అమ్మాయి అలా అనడంతో తండ్రి గారు కూడా సరేను అన్నారు. పూర్వజన్మస్థుతి కలగడంలో తన భర్త ఎక్కడ పుట్టాడు అని ఆలోచన చేసింది. విదిశా అనేటువంటి నగరంలో కుక్కగా పుట్టినటువంటి ఆ భర్తను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది. ఎంగిలి మెతుకులు తింటున్నటువంటి తన భర్తని చూచింది. అరే రే, ఎటువంటి చక్రవర్తి, ఎటువంటి మహారాజు, ఒక పాషండునితో మాట్లాడినటువంటి కారణం చేత ఇట్లా అయిపోయాడు కదా అని ఒక శుభ్రమైన అన్నం పట్టుకుని వెళ్ళి తినవలసింది అని పెట్టింది. ఆ శుభ్రమైనటువంటి అన్నం తింటూ ఉంటే అది తోక ఆడిస్తోంది. మహారాజా, అసలు నీకేమైనా జ్ఞాపకం వస్తుందా, ఎంత చక్రవర్తివి, ఎంత సామంతరాజుల్ని పరిపాలించావు, వంది మార్గ స్తోత్ర గాయక పాఠక జనాలు వచ్చి నిన్ను స్తోత్రం చేస్తూ ఉండగా సింహాసనం మీద ఎలా రాజ్యమేలావు, అటువంటి నీవు ఈవేళ కుక్క జన్మను పొంది ఇంగిలి మెతుకులు తింటున్నావా, నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసా అని ఒక్కసారి జ్ఞాపకం చేసింది. అయ్యయ్యో అని కుక్క ఒక్కసారి కళ్ళంపడి నీళ్లు పెట్టుకుని వెంటనే అది ఏం చేసిందయ్యా అంటే ఒక పర్వతం ఎక్కి ఆ పర్వతం మించి కిందకు ఉరికేసింది, ప్రాణత్యాగం చేసింది. మళ్ళీ రెండో జన్మలో ఒక నక్క జన్మ ధరించి ఎక్కడ మళ్ళీ ఈవిడ చూచింది. తండ్రి గారు ఏమిటమ్మా స్వయంవరం అన్నప్పటికల్లా ఈవిడ మళ్ళీ తన భర్త ఎక్కడున్నాడు అని ఆలోచన చేసింది. ఆ గంగానదిలో స్నానం చేయడం వల్ల పూర్వజన్మస్వామి తనకు కలగడమే కాదు తన భర్త యొక్క జన్మ పరంపర కూడా ఒక్కసారి అవగతమవుతోంది. అప్పుడు ఆయన కోలాహల పర్వతం అనేటువంటి పర్వతం దగ్గర ఒక నక్కగా పుట్టాడు. ఇప్పుడు ఒక కుక్క మొదటి జన్మలో, కుక్క రెండో జన్మలో నక్క అయ్యింది. ఆ కోలాహల పర్వతం, ఈ లోకంలో జంతువులు అన్నింటిలో కలగా నక్క కూడా తెలివైంది. ఆ నక్క దగ్గరికి వెళ్ళి, మహారాజా జంబుకమ్ము అనేటువంటి జన్మని పొందావయ్యా, నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో తెలుసా అని ఒక్కసారి జ్ఞాపకం చేసింది. మళ్ళీ అది ఒక్కసారి కళ్ళంపడి నీళ్ళు పెట్టుకుని ఆ కోలాహల పర్వతం మీద కిందకు ఉరికి చచ్చిపోయింది. మళ్ళీ మూడో జన్మలో ఒక తోడేలుగా పుట్టింది. మళ్ళీ ఈడు తండ్రి గారు స్వయంవరం అన్నారు. భర్త ఎక్కడున్నాడా అని ఆలోచన చేసింది. అరణ్యంలో ఒక తోడేలుగా ఉన్నటువంటి తన భర్త దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఆయనకి పూర్వజన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసింది. ఆ తోడేలు కూడా ఏ విధమైనటువంటి క్రూర హింస చేసి తినకుండా శుష్కించి 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 శరీరాన్ని వదిలిపెట్టింది. నాలుగో జన్మలో ఒక గ్రద్దయి జన్మించింది. ఆ గ్రద్దని చూచింది మళ్ళీ ఈమె. ఆకాశంలోంచి కిందకి ఒక చేపను తండుకుపోవడానికి వచ్చినటువంటి తన గ్రద్దని భర్తను చూచి, ఓ గుభ్రరాజమా, నీ జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని మళ్ళీ చెప్పింది. అది ఒక్కసారి ఆ చేపని పట్టుకెళ్లకుండా ప్రాణత్యాగం చేసి మళ్ళీ గ్రద్ద చచ్చిపోయింది. 5వ జన్మలో ఒక కాకిగా జన్మించింది. కాకి వచ్చి మనం శ్రాద్ధాలు వేసినప్పుడు పిండాలు అని పెడతాం, అటువంటి పిండాల్లో ఉండేటువంటి మెతుకలు తినడానికని వచ్చింది. ఆ కాకిని చూచింది. ఏమయ్యా మహారాజా, చివరికి బల్యన్నాన్ని తినేటువంటి యోగం నీకు పట్టిందన్నమాట. ఆ కాకి కూడా ప్రాణత్యాగం చేసింది. 6వ జన్మలో నెమలిగా ఉద్భవించింది. ఒక మహారాజు యొక్క ఉద్యానవనంలో సుందరమైన పురివిప్పి నాట్యం చేస్తున్నటువంటి నెమలిని చూచింది. ఆ నెమలిని వెళ్ళి ఏం చేసిందయ్యా అన్నట్లయితే, ఒక జనక మహారాజు యొక్క ఆస్థానంలో ఉండే ఉద్యానవనంలో నెమలిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒకసారి యాగం చేశాడు. అలా యాగం చేస్తే యాగం అయిన తర్వాత అవభృత స్నానము అని చేయిస్తారు మనకి. అటువంటి అవభృత స్నాన జనాల్ని ఒక్కసారి నెమల మీద చల్లించింది. అలా చల్లించేప్పటికీ దాని యొక్క నీచ జన్మలన్నీ పోయాయి. ఏడవ జన్మలో జనక మహారాజు యొక్క కుమారుడిగా పుట్టింది. ఇప్పుడు తండ్రి గారికి వాడు యుక్త వయసు వచ్చేంత స్వయంవరాన్ని ప్రకటించమని, కానీ ఏడు జన్మలు వచ్చేప్పటికి మరి ఆవిడ యొక్క వయస్సు మరి తేడా రాదా? ఆ గంగానది ప్రవాహంలో స్నానం చేయడం వల్ల అని, కాశీ విశ్వేశ్వరునికి అనుగ్రహం వల్ల అని ఆమె వయస్సు అలాగే స్థిరంగా నిలబడిపోయింది అని రాశారు పురాణంలో. అంచేత ఈ లోకంలో భగవంతుని యొక్క మహిమ, ఈశ్వరుని యొక్క కరుణ ఎట్లా ఉంటుందో ఎవరూ చెప్పలేం. స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ సమయంలో జనక మహారాజు కుమారుడు కూడా వచ్చాడు. ఈ కాశీరాజు కుమార్తె వివాహమాడింది. ఇంత కథ చెప్పి ఈ లోకంలో పాషండులతో కనుక మాట్లాడినట్లయితే ఆ లోపం కనుక సరిదిద్దుకోవాలి అంటే వనభోజనం ద్వారా సరిదిద్దుకోవచ్చు అని చెప్పారు ఇంతకేను. ఏ అదేమిటండి వనభోజనానికి దీనికి సంబంధం ఏమిటండి అంటారా? వనభోజనం చేయడానికి ఎవరు వస్తారయ్యా? సాధువులు వస్తారు, పుణ్యపురుషులు వస్తారు, ఆస్తికులు వస్తారు. నువ్వు ఎన్ని స్వీట్లు పెట్టావా, ఎన్ని హాట్లు పెట్టావా అని తినడానికి రారు. పేకాట్లు ఆడుకుందుకు అంతకంటే రారు. లేక మరో జూదమాడుకుందుకు అంతకంటే రారు. అటువంటి పుణ్యాత్మల యొక్క మధ్యలో వాళ్ళు చెప్పేటువంటి సరసాలాపాలు వింటూ, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ, వారి యొక్క మధ్యన నువ్వు ఎప్పుడైతే భోజనం చేసావో, ఒకనాడు కనుక నువ్వు పాషండులతో మాట్లాడినప్పుడు నీకు కలిగిన వైరుధ్య ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయో అవి సత్పురుషులతో మాట్లాడినప్పుడు పోతాయి. కాబట్టి వనభోజనం చేసి వనభోజనంలో సాధు సత్పురుషుల యొక్క మధ్యలో ఈ వనభోజనం కనుక చేసినట్లయితే నాస్తికులతోటి పాషండులతోటి మాట్లాడినటువంటి దుష్ఫలితాలు పోతాయి అని విష్ణు పురాణంలో కథ చెప్పారు. అది మన ఈ కార్తీక మాసంలో అనుసంధానం చేసుకోవాలని తెలియజేస్తూ మిగిలిన విషయాలు రేపు తెలియజేస్తాను అని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో న్యాయన మార్గేణ మహి మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవతు.